ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రేమైన ఆత్మబంధువుల పునర్వసు నక్షత్రం రామచంద్రమూర్తిది రమణస్వామిది కూడా పునర్వసు నక్షత్రం. మన హిందువుల క్యాలెండర్ ప్రకారం ఈరోజు మనం భగవాన్ పుట్టినరోజు చూసుకుంటున్నాం. అసలు ఇంగ్లీష్ తారీఖుల ప్రకారం లెక్క చూస్తే డిసెంబర్ నెల 1879 సంవత్సరం డిసెంబర్ నెల రాత్రి డిసెంబర్ నెల 29 తేదీ రాత్రి 1 గంటకు ఆయన జన్మ. 1 గంటకు ఆయన జన్మ. 1 గంట ఆయన జీవితం చెప్పింది, జీవితం పొడిగా చెప్పింది ఒక్క విషయం గురించి. ఆయన జన్మించింది కూడా 1 గంటకు 1 గంటకు ఏకం 1 గంటకి డిసెంబర్ నెల 29 తేదీ రాత్రి 1 గంటకు. అంటే కదా ఇంగ్లీష్ తారీఖు వాళ్ళు ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారం రాత్రి 12 గంటల తారీఖు తర్వాత తేదీకి వచ్చేస్తుంది. డిసెంబర్ 30 తారీఖు రాత్రి తారీఖు జన్మించి 29 తేదీ రాత్రి అంటే ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారం రాత్రి 29 రాత్రి 12 దాటిన తర్వాత డిసెంబర్ 30 అంటారు. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నక్షత్రం పునర్వసు కాబట్టి మార్గశిర మాసంలో అది ఆ నక్షత్రం ఈ రోజున పునర్వసు నక్షత్రం కావటం. అంటే రమణాశ్రమంలో ఈ రోజున భగవాన్ జయంతి చేస్తాడు. భగవాన్ జన్మించి 105 సంవత్సరాలు సర్వసాధారణంగా శరీరం ఉండగా చేసేదాన్ని జన్మదినం వస్తూ ఉంటారు. శరీరం పడిపోయిన తర్వాత చేసేదాన్ని జయంతి అని సాంప్రదాయంగా మదురాయి పట్టణానికి 30 మైళ్ళ దూరంలో ఉన్న తిరుచుండి అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రమణస్వామి. అది కూడా తిరుచుండి శివక్షేత్రం, ఆయన జన్మించినటువంటి క్షేత్రం గ్రామం శివక్షేత్రం. ఆయన చదువుకున్న క్షేత్రం మదురాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నదాన్ని కృష్ణుడి యొక్క జన్మస్థానం అది మధుర అంటారు. ఇది మధుర కాదు మధురాయి తమిళనాడులో. అది కృష్ణుడు జన్మించినటువంటి అది మధుర, ఇది మధురాయి. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ తమిళకి మన ఆంధ్రులకి విజయవాడ ఇటువంటి సెంటరో. మనకి రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ మనకి ఆంధ్రులందరికీ మధ్యప్రదేశ్ సెంటర్ విజయవాడ, సరిగ్గా సెంటర్ ప్లేస్ విజయవాడ మనకి. అదేవిధంగా తమిళ వాళ్ళకి అందరికీ ముఖ్యపట్నం మద్రాసు అయినప్పటికీ వాళ్ళకి సెంటర్ ప్లేస్ మధురాయి. తమిళనాడు కల్చర్ మీరు చూడాలంటే మద్రాసులో సరిగ్గా కనపడదు. మీరు ఆంధ్ర కల్చర్ గజాల్లో కనిపించినట్టుగా గోదావరి జిల్లాలో కనిపించినట్టుగా మీకు హైదరాబాద్ లో కనపడదు. అదేవిధంగా మన తమిళనాడు కల్చర్ కూడా మీరు చూడాలంటే మద్రాసులో కదా మధురాయిలో. ఆ మధురాయి పట్టణం అంటే తమిళకి ఎంత ఇష్టం అంటే మధురాయి పట్టణం చూడని వాడు గాడిదతోటి సమానము. అది తమిళ అనుకుంటారు కదా, ఈ మధురాయి పట్టణం ఎవరైతే చూడరో వాడు గాడిదతోటి సమానం. ఆ మధురాయి పట్టణంలో క్షేత్రం దేవత ఎవరంటే మీనాక్షిదేవి. మధుర మీనాక్షి మీరేనే అంటారు శివక్షేత్రం. రమణస్వామి పుట్టిన క్షేత్రం తిరుచూడి శివక్షేత్రం. తిరుచూడి రమణస్వామి హై స్కూల్లో చదువుకున్న క్షేత్రం మధురాయి, అంటే అది కూడా శివక్షేత్రం. రమణస్వామి 54 సంవత్సరములు జీవించి ఆయన జ్ఞానం సందేశమును వేద సందేశమును ఆత్మ సందేశమును ప్రసారించి శరీరం విడిచిపెట్టినటువంటి క్షేత్రం అరుణాచలం శివక్షేత్రం. పుట్టింది శివక్షేత్రం, ఆయన చదువుకున్నది శివక్షేత్రం, ఆయన నిర్వాణం చే బాబు చెప్పి ఆయన నిర్వాణం చెందింది శివక్షేత్రం. 3 శివక్షేత్రాలు. ఆయన తల్లి పేరు, తండ్రి పేరు సుందరమయ్య, తల్లి పేరు అరడమ్మ. సుందరమ్మ అంటే బ్యూటీ, సుందరం అంటే చార్మింగ్ బ్యూటీ అందం. అరడమ్మ అంటే తమిళ భాషలో సుందరం అని కూడా అర్థం. అరడమ్మ అంటే తమిళ భాషలో కూడా బ్యూటీ అని అర్థం. అంటే తల్లి పేరు సుందరమే, తండ్రి పేరు సుందరం. ఇద్దరి పేర్లు సుందరం. ఆయనకి సుందరం అయ్యే థియేటర్గా పనిచేస్తూ ఉండేవాడు. చిన్న థియేటర్ ఆ గ్రామంలో, ఇది చిన్న కోర్టు ఉండేది, ఆ కోర్టులో థియేటర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ రమణస్వామి కుటుంబంలో ఒక శాపం ఉంది. ఆ కుటుంబానికి, రమణస్వామి పుట్టిన కుటుంబానికి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏమిటంటే, రమణస్వామి తాతల టైంలో ఎవరో ఒక మిష్టివారు వచ్చి దీక్ష అడిగారు. అయితే ఇంటిలో వాళ్ళు ఏదో పని తొందరలో ఉంటే సన్యాసి అతను, ఇంటిలో వాళ్ళు ఏదో పని తొందరలో ఉండి అతన్ని తిరస్కరించి వెళ్ళిపోమన్నారు. అధ్యక్ష అడిగినవాడు అతను, అతనికి ఆగ్రహం కలిగి, అతనికి ఆగ్రహం కలగటం మన అందరికీ మంచిది ఇచ్చింది. అతనికి ఆగ్రహం కలిగి, ఆగ్రహం కలిగి రమణస్వామి తాతల టైంలో అదేమన్నారంటే, నేను ఆటలతో అడుగుతున్నాను దీక్ష, మీరు పొంగి పొంగి అంటున్నారు నన్ను. అంటే నేనే విధంగా అయితే సన్యాసిని అయిపోయానో అదేవిధంగా మీ కుటుంబాల్లో, మీ కుటుంబంలో మూడు తరాలు వరసాగ సన్యాసి, మీ కుటుంబంలో ఒక్కొక్క తరంలో ఒక సన్యాసి అవుగాక అది శాఖ. మీ కుటుంబం ఏ విధంగా అయితే సన్యాసి జీవితం జీవిస్తున్నానో అదేవిధంగా మీ కుటుంబంలో తరానికి ఒక్కరు చెప్పిన మూడు తరాలు సన్యాసి అవుగాక అని కోపం నుంచి అక్కడ వెళ్ళిపోయారు. ఆ అతని కోపం రావడం మనకు ఎంతో మంచి కలిగింది. అలాగే రమణస్వామి తాతలు అన్నదమ్ముల్లో ఒక సన్యాసి వివాహం చేసుకోలేదు. అతను సన్యాసి కాషాయ గుడ్డలు పెట్టుకుని ఇల్లు విడిచిపెట్టలేదు. రమణస్వామి తాతలు అన్నదమ్ములు, రమణస్వామి తండ్రి అన్నదమ్ముల్లో ఒకరు సన్యాసి. రమణస్వామి దగ్గరికి వచ్చేందుకు మూడో తరం వచ్చింది. రమణస్వామి వచ్చి మూడో తరం అంటే తాతగా అన్నదమ్ములు ఒకరు సన్యాసి వేరు, తండ్రి అన్నదమ్ముల్లో ఒకరు సన్యాసి వేరు. ఇప్పుడు రమణస్వామి మూడో తరంలోకి వచ్చారు. ఇంకా ఈ మూడో తరంలో ఎవరు సన్యాసి అవ్వాలని అనుకుంటున్నారు? శాపం రెండు తరాలకి వర్తిస్తుంది, ఈ తరంలో ఎవరికి లేదని అనుకుంటున్నారు. రమణస్వామి తండ్రి అన్నదమ్ములు ముగ్గురు, ఆయన పెద్దవాడు తీయడం, అదేవిధంగా రెండో వాడు మూడో వాడు చిన్న తండ్రులు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాడు. వాళ్ళందరూ ఎంప్లాయీస్. రమణస్వామి కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, వాళ్ళు నిరంతరము అన్నదానం చేసేవాడు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళ అన్నదానం అంటే ఎంతో ప్రియమాడు. రమణస్వామి తల్లి కూడా ఎంతో కొన్ని వేలు మంది ఆవిడ చేతులతో ఆనందం. రమణస్వామి తండ్రి కూడా నిరంతరము అన్నదాత. రమణస్వామి సుందరం ఆ గ్రామంలో ఎవరు వచ్చినప్పటికీ, పరదేశులు ఎవరు వచ్చినప్పటికీ, ఎక్కడంటే ఎక్కడ మనకు భోజనం దొరుకుతుందంటే సుందరమయ్యారింటికి భోజనం, సుందరమయ్యారింటికి భోజనానికి వెళ్ళండి, వారి ఇంటి కాడ మీకు భోజనం దొరుకుతుంది అని చెప్తారు. అంటే రమణస్వామి తల్లికి భోజనం పెట్టడానికి అంత సాధారణ మగవాళ్ళకి సర్వాన స్త్రీలకు కూడా పెట్టాలి కదా, పెట్టి స్త్రీలు కదా. అంటే సుందరమారి ఎంతమందిని తీసుకొచ్చినారా, ఊపిద్యాలు వేరే ముందుకు వండి పెట్టింది రమణస్వామి. అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇక్కడ కూడా పోలేదు, ఇక్కడ కూడా వంట మొదలుపెట్టింది రమణాశ్రమంలో, వంట మొదలెట్టింది కూడా రమణస్వామి తల్లి అడగండే. అక్కడ ఉన్న అలవాటు ఇక్కడ కూడా పోలేదు, వాళ్ళు చేతులు అన్నం పెట్టడం అలవాటు పోలేదు అని కూడా రమణస్వామి చెప్పేవారు. మనం సన్యాసం ఏదో దీక్ష చేసుకుంటే సరిపోతుంది, నువ్వు వంట చేస్తున్నావు, వంట పెడుతున్నావు, దీనికి పొలలు కావాలి, బియ్యం కావాలి, కొండలు కావాలి, ఎంత ఇంటికి సంసారం పెంచేస్తున్నావు అని కలిగి అంటున్నా సరే అలాగే అలవాటు చేయి, అలవాటు చేయి, ఎక్కడికి పోతున్నది. అలాగే ఇప్పుడు రమణాశ్రమంలో అధీన వచ్చిన లభించింది కూడా రమణస్వామి తల్లి. స్కందాశ్రమంలోనే అంతకుముందు దీక్షతో కాలక్షేపం చేసేవారు, తర్వాత స్కందాశ్రమంలో వంట ప్రారంభించారు. వంట ప్రారంభించింది కూడా పొయ్యి రాజేసింది కూడా రమణస్వామి తల్లి. అగ్నిహోత్రం ఇప్పుడు కూడా ఆరాడు. ఇప్పుడు రమణాశ్రమంలో ఆరు రమణస్వామి తల్లి గారి చేతుడు ఒక పొల ఇస్తే ఇప్పుడు నెలకు 3000 రూపాయల పొల కావచ్చు. కేవలం వంటకి, అన్నానికైతేనే కూరలకైతేనే ఉడికి నెలకు 1వ తారీఖు వచ్చేసి బియ్యానికి కూరలకి ఖర్చు వదిలేయండి, 3000 రూపాయలు పొల్లకుండాలి. పొయ్యి కిందకి 3000 రూపాయలు, పొయ్యి తల్లి మాట వదిలేదు, పొయ్యి కింద 3000 రూపాయలు నెల ఉంటేనే కానీ అని ఆవిడ చేతితో చేసినటువంటి విశేషం అది. రమణస్వామి అన్నదమ్ముల ముగ్గురు, ఒక తోబుట్టు. రమణస్వామి రెండవ వాడు, తిరుచూడిలోనే చదువుకుంటూ ఉండేవారు. సర్వసాధారణంగా మనకి పిల్లలను ఎవరైనా కోపం వచ్చి మనం కొడితే, తల్లి కానీ తండ్రి కానీ కొడితే, ఎవరో పక్కింటి వాళ్ళకి వెళ్ళు, మేనకుల దగ్గరికి వెళ్ళు, ముసలమ్మ దగ్గరికి వెళ్ళు, ఇది ఏడుస్తుంది, అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడని ఏడుస్తారు పిల్లలు. ఇది అమ్మ దగ్గరకు నాన్న ఎవరు అమ్మ కాని నాన్న కాని కొడితే ముసలమ్మ దగ్గరికి వెళ్తారు, లేదా మేనత్తుల దగ్గరకు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తారు. రమణస్వామి ఇంటికి ఎవరో చేస్తే ఎప్పుడైనా కొడితే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలట, ఆ ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్ళారు. నన్ను పుట్టారు, నన్ను పుట్టి ఇంటికాడ పుట్టారు. అవరో చేస్తే పట్టడం వస్తుంది, అవరో చేస్తే పట్టడం. పార్వతీదేవుడి దగ్గరికి వెళ్ళి విలపించుకోండి, నన్ను దెబ్బలు పుట్టారు దెబ్బలు మనుషుల దగ్గరికి అది చూడు. ఎవరు చెప్తారు, ఎవరైనా చెబితే వస్తుందా? ఇంట్లో ఎవరైనా కొడితే, అవరో చేస్తే కొడితే పార్వతీదేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికి చెప్పుకోండి. అసలు నేస్టర్ బయో నేస్టర్ ఏదైనా గదులుకుంటే ఇది పార్వతీదేవి బొమ్మ చాటును దాక్కున్నాడు. ఇప్పుడు ఎవరు ఇంట్లో దగ్గర దాక్కోవచ్చు కదా, ఆ దేవి చాటును దాక్కున్నాడు. అది అయితే ఆయనకి బాహ్యానికి మటుకు ఏమీ కనిపించేవాడు కాదు. ఒక కామన్ మేనగా యావరేజ్ మేనగానే ఉండేవాడు. రామస్వామి చిన్నతనంలో భక్తుడు అవుతాడని ఎవరనుకో, ఇంటిలో వాళ్ళు అనుకోలేదు, ఆ ఊళ్ళో వాళ్ళు అనుకోలేదు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. రమణస్వామి చెప్పాడు, మా నాన్నగారు చెప్పిన శాపం వల్ల నేను ఇలాగయ్యాను. ఒకసారి రమణస్వామి ఇంటి దగ్గర ఆయన పేరు గారు కదా తండ్రి గారు, ఎవరు తెలియకుండా ఎవరు క్లయింట్స్ దస్తావేజులు ఇంటికారు ఉంటే అయ్యా ఆ దస్తావేజులు చిట్టు కాగితాలు అనుకుని ఎవరో మన ఇంటి పోతే ఆయన పేరు కదా, ఎవరో దస్తావేజులు ఇచ్చారు పేరు గారికి. నేనేం చేశారు, తండ్రి గారు ఇంటికారు అయిన టైంలో అది ఏమో దస్తావేజులు చిట్టు కాగితాలు అనుకుని చింపేశారు. చెప్పండి చిత్తుకాయలు అనుకున్నారు, దత్తాయిని చింపేశాడు. నా దత్తాయిని అంటే ఏమి అది తెలియదు కదా, చిన్న పిల్లవాడు చింపేశాడు. తండ్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు, దత్తాయిని చూసి విలువైన దత్తావేజీ మొక్కల కింద చింపకి కింద పడ్డారు. ఇంకా తొడవలేదు కాగిత మొక్కలు అక్కడ ఆయన ఆశ్చర్యం వచ్చింది. ఎవరు రాయి చింపిన వాడి దత్తావేజీ చింపేశాడు. ఇక్కడ ఇక్కడ పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వరం. రమణస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వరం. కానీ తెలవటం మటుకు వెంకటేశ్వరుని ఎవరో పిలిచేవాడు కాదు. వెంకటరామం 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 అని పిలిచేవాడు. పేరు వ్యవహారక నామం వెంకటరామం, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంకటేశ్వర, తల్లి వెంకటేశ్వర. కానీ ఊళ్ళో వాడు ఇంట్లో వాడు పిలిచేవాడి వెంకటరామం. ఎవర్రా చింపుతా అంటే వెంకటరామని చింపాడని ఇంకా అన్నగారు భార్య వాళ్ళు చెప్పారు. చెబితే ఆయనకి కోపం తట్టుకోలేక ఇవాళ వీడికి అన్నం పెట్టకండి, బట్టలు ఇప్పేయండి, గోచి పెట్టండి, ఇంటికి వచ్చి బయటికి గెలిచేయండి. తండ్రి తన తండ్రి తన కండ తండ్రి నోటంతా వచ్చిన మాట, వీడికి ఇంటికి అన్నం పెట్టకండి, బట్టలు చెప్పడంగా తీసి బయట పడేయండి, బయట బట్టలు ఇప్పించేయండి. వీడి చెప్పండి బట్టలు ఇప్పించేసి గోచి పెట్టండి, గోచి పెట్టినా కదా గుండి గురిగెళ్తండి, ఇంటికి వచ్చి బయటికి గెలండి. మా నాన్న చెప్పినట్టే ఆ రోజు నన్ను చెప్పించాడు, ఆదరం వచ్చి చెప్పించాడు, నన్ను గోచి పెట్టుకోమన్నాడు, గుండె గొరిగించుకోమన్నాడు, అన్నం పెట్టద్దన్నాడు, ఇంట్లో నుంచి బయటకు గెంట అన్నాడు. ఆ అన్న మా నాన్న చెప్పినట్టుగా నా జీవితం ఇలాగ అయిపోయింది కదా అన్నాడు పెద్దవాడు అయిన తర్వాత. మాస్టర్ ఇప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకున్నటువంటి స్థాయిలో జరిగిన సంఘటన మా నాన్న ఆ రోజు నాన్న మాటలు ఈనాడు అక్షరాల నిజమైంది. ఆయన ఏ మాటలు అన్నాడో ఆ మాటలు నిజమైంది. అన్నం పెట్టకండి, రుచి పెట్టండి, గుండి చేయించండి, బట్టలు నీళ్ళు ఇప్పించండి, బయటికి గెంటండి. ఈ మాట కూడా చెప్పాడు, కొన్ని గోజీ పెట్టడం ఉదయం లేదు బయటికి గెట్టండి. అంటే ఇంట్లోకి బయటికి అంటే దస్తావేజీ లాంటి కాగితాలు చూపాలని ఆధారం చూపిస్తే ఆ అక్షరాలన్నీ కూడా సత్యాలి, ప్రతి అక్షరం కూడా సత్యం. ఆయన చిన్నతనంలో బయలుకి వెళ్లేవాడు వచ్చేవాడు, బయలుకి వెళ్లేవాడు వచ్చేవాడు మెకానిక్, యావరేజ్ స్టూడెంట్, జీనియస్ ఏమి కాదు, అసాధారణమైనటువంటి మేధావి కాదు, యావరేజ్ స్టూడెంట్ గా ఉండేవాడు. అది ఇంటి కాడ చదివేది తక్కువ, బయట వినేది ఎక్కువ. నేతలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినేవాడు, ఇంటి కాడ చదివేది తక్కువ. ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఆటలన్నా ఆటలంటే చాలా ఇష్టం. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా గాఢ నిద్ర వహించేది. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది నిద్రలేక బాధపడుతున్నారు. అందులో మన దేశంలో కంటే అమెరికా దేశంలో ఇప్పుడు నిద్రలేమని జోటు చెప్పింది. చాలా మంది చూస్తున్నారు మనం నిద్రలో పట్టడం లేదంటే నిద్రలో పట్టడం లేదు. అమెరికాలో కూడా ఈ నిద్ర లేని జబ్బు మరీ ఎక్కువగా ఉండదు. నిద్ర పట్టడానికి మాత్రం అమెరికాలోకి వచ్చాయని మాత్రం ఎక్కడా ఖర్చు అంత ధనవంతులైన అంత ఐశ్వర్యం ఉండి భూమి ఒక వైకుంఠం అని చెబుతున్నటువంటి అమెరికాలో కూడా నిద్రకు తరువైతే రమణస్వామి నిద్ర ఎటువంటి అంటే గాఢ నిద్ర. ఆయన నిద్రపోతుంటే మనం పట్టిన ఆయన బాధ వేసినా ఆయన తెలిసింది కదా. అటువంటి రమణస్వామి స్నేహితుడికి ఈ వెంకటరామణ స్నేహితుడికి ఎవరికైనా వెంకటరామణి కోపం లేదు ఉంటే అతను జాగ్రత్త ఉంటే ఎవరు పట్టడానికి భీముని కంత ఉంది బలం ఉంది కదా అని జాగ్రత్త నెట్టకుండా బాధేసిపోయింది, బాధేసి కష్ట తెచ్చుకున్నారు స్నేహితుడు. అని మన దేశమిస్తుంటే పట్టలేదు, మా ఒకరి కొడితే స్నేహితుడు ఒకరి కొంచెం తిరిగి పడిపోతే కదా అని ఎక్కడ నిద్రపోతున్నాడో చూసి నిద్రలో బాధేసిపోయాడు అని మెరుగురాడు. ఇది నిద్రలో మెరుగు రావడం లేదు. ఒక రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఎక్కడో నాటకం ఊళ్ళో అరికెలు చూస్తున్నాడు, ఈయన ఒక్కడిని ఇంటికే కాపలా పెట్టి, ఏ నువ్వు లోపల తలుపేసుకో, నేను అరికెలు ఇన్నో వస్తాం, నువ్వు వచ్చి తలుపులు కొడతాం, అప్పుడు తీర్థిగానే వాళ్ళ అమ్మ నాన్న అన్న అరికెలకి వెళ్తే అరికెలు పూర్తి అయిన తర్వాత పన్నెండింటికి వస్తే తలుపులు బాధితులు ఎక్కడక్కడ నా అదే నిద్ర ఎవరికి దేవ రహస్యం. ఆ రహస్యం మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, చివరి గణపతి శాస్త్రి గారికి కూడా తెలియదేమో, ఆయనకు భగవాన్ శ్రీ అమ్మ పేరు పెట్టిన శాస్త్రి గారికి కూడా తెలియదేమో దేవ రహస్యం. అది ఎవరికి ఆ గాఢ నిద్ర నీకు ఎందుకు సహజంగా ఆయన వరించినదాన్ని. మీరు తల్లిదండ్రులు వచ్చి తలుపుల వద్ద వచ్చినా లేదా అసలు మీకు రాదానికి, ఆయన అంతా దాన్ని చెప్తే మీకు రావాల్సింది మనం రావచ్చు ఆయన. అప్పుడు ఇల్లు ఇల్లు కప్పు ఎక్కి కప్పులు అని చెప్పి ఇల్లు అదే తెలుపులు తీసి అక్కడ రంపం పెట్టుకొచ్చి లోపలికి దిగామని చెప్పారు కండి. అటువంటి మిత్ర లేదా తలుపులు బదల కొట్టి లోపల కలవచ్చింది అటువంటి మిత్ర. ఆ నిద్ర మరి ఆయనకి ఎలా వరించి అదొక సమాధి స్థితి, అది నిద్ర అని కూడా అంటాను మీరు, అది ఒక రకమైన సమాధి స్థితి వర్ణించగల. వెంకటరామన్ ఈ విధంగా జీవిస్తూ ఉండగా చిన్న నాలుగో తరగతి ఐదో తరగతి చిన్న క్లాసు వారు తిరుచూరి గ్రామంలో చదువుతుండగా తండ్రి గారికి పోయారు. తండ్రి గారికి పోతే పినతండ్రి గారు ఆడుకుని రెండో పినతండ్రి ఆడుకుని మదురై పట్నం, అక్కడ మదురైలో ఉద్యోగం చేసేవాడు ఆయన, అక్కడికి తీసుకెళ్లి మదురై పట్నంలో హై స్కూల్లో చదువు నేర్పించాడు. అది ఆరో తరగతిలో హై స్కూల్లో మదురై మిషన్ హై స్కూల్లో ఆయన నేర్పించాడు. మిషన్ హై స్కూల్ అక్కడ చదువుతూ ఉండగా ఎవరు తెలియని పురాణాన్ని తీసుకొచ్చి ఆయనకి భగవంతుడి గురించి కానీ ఏమి తెలియని బ్రహ్మ పదార్థం గురించి కానీ ఒక ఆత్మ ఏది సజీవంగా దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ప్రకృతికి అతీతంగా సాక్ష్యం మాత్రంగా ఆత్మని ఒక సత్య వస్తుంది అని కానీ ఆయనకి ఏమి తెలియదు. వేదాంత గ్రంథాలు కానీ ఏ గ్రంథాలు చదవలేదు. ఇది బదిలోకి ఇలా టెక్స్ట్ బుక్స్ చదవడం వరకే కానీ వేదాంత గ్రంథాలు కానీ రాజకీయ గ్రంథాలు కానీ ఆర్థిక శాస్త్రం కానీ వేరేం కాదు. పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి చదవలేదు. ఇది బదిలో పుస్తకాలను తప్పనిసరిగా మేస్తారు కొడతారు అని చదివిపోవడానికి స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ దాని ఇంట్రెస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్. ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లో చదువుకున్న చదువు మన చదువుకి ఇస్తున్న విలువ స్పోర్ట్స్ కి గేమ్స్ కి ఇవ్వటం లేదని మనం దురదృష్టం. ఎవరైనా గంట సేపు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఆడుకున్నారు, చదువు కూడా గంట సేపు కూడా ఆడుకోవడానికి చదువుకుంటారు ఈవినింగ్ టైమ్ లో కూడా. ఇసు ఆటలో ఈ ఎక్సర్సైజ్ ఆరోగ్యం కోసం పెట్టారు. చదువు ఎంత ముఖ్యం ఆరోగ్యం కూడా అంతే అవసరం. అయితే స్కూల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు జనరల్ సమాజంలో అసలు మన ఇండియాలో గేమ్స్ కి స్పోర్ట్స్ కి అసలు ప్రాముఖ్యత ఇవ్వటం. ఎప్పుడైనా సాయంత్రం అరగంట సేపు ఆడుకుంటుంటే ఆడుకోవడానికి చదువుకోవడం అని చెప్తున్నారు. రామస్వామికి స్పోర్ట్స్ అన్నా గేమ్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్, స్విమ్మింగ్ అన్నా వాకింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. రన్నింగ్ స్విమ్మింగ్ వాకింగ్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ తక్కువ కానీ వాకింగ్ అన్నా స్విమ్మింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ రామస్వామి. ఈ రోజు ఎవరో పెరిగి పురాణం ఇచ్చాడు, ఎవరో తినతండ్రి గారు చదువుకోమని పెరిగి పురాణం ఇచ్చాడు. పెరిగి పురాణం అంటే శివభక్తుల యొక్క చరిత్ర. తమిళనాడు రాష్ట్రంలో శివభక్తులందరినీ నాయనార్లు అంటారు, విష్ణు భక్తులందరినీ ఆలవార్లు అంటారు. అలాగే శివభక్తులందరి యొక్క చరిత్రలో ఉన్నటువంటి ఈ ఏ విచారి ఏమి పుస్తకం అది పెరిగ పురాణం. అసలు ఆయన చదివి అదే తినతండ్రి గారికి ఎవరు ఇస్తే ఈయన కాలక్షేపం కోసం ఎప్పుడైనా ఆ గ్రంథం చదివేవారు. అందులో మాణిక్య వాసుని గురించి, అక్బర్ గురించి, ఇంకా ఎంతో మంది శివభక్తుల గురించి సుమారు 60 మంది శివభక్తుల యొక్క చరిత్రలే పెరిగే పురాణం. ఆ తెలుగు పురాణంలో 60 మంది శివభక్తుల చరిత్ర. అప్పుడు ఎప్పుడైనా అనుకున్నాడు ఇక్కడ రమణస్వామి ఈ 60 మంది భక్తులు ఉన్నారు, ఇందులో ఇందులో ఒక భక్తుడి కింద నేను ఎప్పుడైనా అవగలను. 60 మంది భక్తులు ఉన్నారే, కొన్ని 60 మంది భక్తుల్లో కనీసం ఒక్క భక్తుడి కింద నేను అవగలనా? అవలేము అవగలనా? అవలేము. అలా ఆయన అనుకున్నాడు ఆ భక్తుల చరిత్ర చదివి అదే ఎవరైనా అదే అన్నగారికి సాటిగా చదువుకోలేట, ఏ బయలు పుస్తకాలు మానేసి ఈ పుస్తకాలు చదువుతున్నా ఎందుకని అంటాడేమో అని. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు కదా, పోషించేవాడు ఎవరు లేరు కదా, మన శ్రద్ధగా చదువుకోవాలి, పైకి రావాలి, మన అందరూ మన కాలంలో నిలబడాలి నిలబడాలి, మన అమ్మని పోషించాలి, అన్నగారు బుద్ధి చెప్పుకోవాలి. ఇది అన్నగారు శ్రద్ధగా చదివి బిఏ కాసే సబ్ రిజిస్టర్ ఆఫీసులు గుమస్త క్లాస్ ఉద్యోగం కూడా అన్నస్తాం ఇంటికారు ఉండగానే సంపాదించాడు. అయితే ఆయన ఆయన తెలియని పురాణం ఎవరికి తెలియకుండా అలాగ చదువుతుంది. ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక భక్తుల కింద అవగలం అవ్వలేము. ఇంత భక్తి మనకు వస్తుందా అవ్వలేము అనుకున్నవారు. ఆయన ఉన్న శక్తి ఆయనకే తెలియదు, అది ఘోరంగా నిఘోరంగా ఉంది. అందుకే ఆ మనిషి అందరూ లోపల ఉంది, భక్తుల్లో ఉంది. ఈ 60 మంది శివభక్తుల కంటే తన అదర్గమే కర్మంలో లెక్కింపదగిన అడిగితే ఆయన ఉన్న శక్తి కూడా ఆయనకి తెలియదు. ఆయనలో ఉన్న శక్తి కూడా ఆయనకి తెలియదు.
స్వామి వివేకానందలో కూడా ఆయన చెప్తే ఆయనకి తెలిసింది కాదు. హనుమంతుడి మనకి తెలిసిందే ఎంతమంది సముద్రం నేను ఉరగలను సముద్రం దాటగలను సమని అనుకున్నాడు. ఎంతమంది ఎంత శక్తి పోదు అంత శక్తి పోయి చెబితేనే కానీ హనుమంతుడి కూడా తన శక్తి తాను చెయ్యి జ్ఞానవంతుడు వాళ్ళు చెబితేనే కానీ స్వామి వివేకానంద కూడా అలా అనుకున్నాడు. అక్కడ ప్రపంచంలో ఇంతమంది మహాత్ములు చదివాం అని నేను ప్రధాన మహాత్ముల గురించి నేను చదివానండి, ప్రధాన మహాత్ముల గురించి ఎవరు చదివాను రామకృష్ణ పరమహంస గారితో ఎప్పుడైనా మహాత్ముల చరిత్రలు చెప్తుంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పి రామకృష్ణ పరమహంస గారికి వివేకానంద చెబితే నువ్వు ఏ మహాత్ముడి గురించి అయితే నువ్వు చదివావో ఆ మహాత్ముల కంటే నువ్వు గొప్పవాడు నీకు తెలియదు. నువ్వు ఏ గ్రేట్మ్యాన్ గురించి అయితే చదివావో ఆ గ్రేట్మ్యాన్ కంటే నువ్వు చాలా గొప్పవాడు నీకు తెలియదు లేదు అని వివేకానంద చెప్పి నిజమే. రామకృష్ణ పరమహంస గారిని కలకత్తాలందరూ తెచ్చవాలనుకుంటున్నారు, భవిష్యత్తు తెచ్చవాడే ఉంటుంది. ఏదో బిఏ చదువుకుంటున్నట్టు నన్ను అందరికంటే గొప్పవారు అంటారండి, భవిష్యత్తు మెంటల్ డిజార్డర్ ఏదో ముందు ఉంటుంది అనుకున్నవాడికి. అందరూ తెచ్చవాలనుకుంటున్నారు, నేను నమ్మటం లేదు. కానీ నేను ఎవరు ఏ గ్రేట్ మ్యాన్ గురించి చదివితే అదేంటారా వాడి గ్రేట్ మ్యాన్ అంటున్నారు, వాడికంటే నువ్వు గ్రేట్ మ్యాన్ రా నన్ను అంటున్నాడు. నేనేం గ్రేట్ మ్యాన్ ఏదో బిఏ చదువుకుంటున్నాను అని ఇలాగ తనకు తన తెలియదు, తన అవనిచ్చింది తనకు తెలియదు కదా, తన పౌరజన్మలు ఏంటో తనకు తెలియదు కదా, జన్మాంతరంలో తన ఎవరో తెలియదు కదా. కానీ ఏదో తను చూసి జ్ఞానికి టెక్స్ట్ బుక్ లో ఉన్న తెలియదు మనకు ఎలా కనిపిస్తాయో మన పౌరజన్మలో రాబోయే జన్మ జ్ఞానం మన ఆత్మ చూసేవాడికి అన్ని కనిపిస్తుంది. రామస్వామి ఆ తెలివి పురాణం చదివినప్పుడు ఇలా అనుకునేవాడు. ఇలా ఈ శివభక్తులు ఒక భక్తుడి కింద నేను ఎప్పుడైనా అవగాలన సరే బయలుకి నీరు వచ్చేవాడు ఒకవేళ ఇది మీరు జాగ్రత్త కదనండి, ఆయన సాధన చేసి సాధన చేయవచ్చు, సాధన చేయటం వల్ల సిద్ధ పురుషుడు ఆయన అవ్వలేదు, ఆయన జ్ఞాన సిద్ధి అది కలిగింది. అయితే సాధన చేయటం వల్ల కలగలేదు. ప్రపంచ చరిత్రలో కాను మన వేదాల్లో ఉన్న ఋషులు కాని ఉపనిషత్తులు ఋషులు కాని మన పురాణాల్లో ఉన్న ఋషులు కాని ఈ సత్యంలో జ్ఞానం కలిగిన వారు పూర్వం ఎవరు లేరు అని పూర్వం జ్ఞానం లేరని నేను చెప్పడం లేదు. ఈ రకంగా ఈ పద్ధతిలో జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. ఆయన తినకండి గారి ఇంటిలో ఒక నేరలో ఉండగా ఒక గదిలో కూర్చున్నాడు, ఆయన అక్కడే కూర్చున్నాడు. బళ్ళు నేస్తారు ఏదో ఇంగ్లీష్ గ్రామర్ రాసుకున్నామంటే ఆ గ్రామర్ రాసుకుంటే అక్కడ బళ్ళు ఆ గదిలో కూర్చున్నాడు. ఇంటికాడు ఇంటికాడు వచ్చి కూర్చుంటే చాలా వచ్చా నేను ఏదో పడిందండి. ఇది దేవాలకృష్ణ నేను ఆత్మ తెలుసుకోవాలన్నా కానీ భగవంతుని తెలుసుకోవాలన్నా కానీ ఇటువంటి భావాలకి ఏమీ లేదు. చాలా వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడా తినకండి గారి ఇంటికి గారి నేర మీద ఒక గదిలో కూర్చుని ఉండగా మృత్యు వచ్చి నిజంగా నేరపడింది. మృత్యు అంటే ఎలా చూశారు? మృత్యుని మీరు చూశారా? మృత్యు వచ్చింది ఆయన రక్త ప్రసరణ ఆగిపోయింది, బ్లడ్ శక్తి వేసిన సార్ శ్వాస ఆగిపోయింది. మీరు శవాన్ని చూశారు కదా, మీరు శవాన్ని చూశారు, శవం ఎలా అయిపోయినా ఆయన శరీరం కూడా శవం. ఆయన శ్వాస ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, పెరియాలు గట్టి పడిపోయింది, ఇలా దిరిచిపోయింది. పెరియ మన శవాన్ని పెరియ ఎలా దిరిచిపోతున్నా దిరిచిపోయింది, కాళ్ళు కాళ్ళు చేతులు కర్రలే అయిపోయి మొత్తం శరీరం అంతా కూడా శవం కింద అయిపోయింది. ఏంటి నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటున్నాడు. తన శరీరం అంతా శవం అయిపోయింది, కానీ దేహంతో అని మాత్రం కూడా సంబంధం లేకుండా చావుతోటి దేహం చనిపోయింది. ఈ దేహం చనిపోయినప్పటికీ చావుతోటి చావనే స్పర్శ లేకుండా చావుతోటి సంబంధం లేకుండా పుట్టుకతోటి సంబంధం లేకుండా ఈ దేహానికి అతీతంగా ఈ నేరుని తలంకు అతీతంగా తనలో తన హృదయంలో ఒక ప్రత్యక్షమైన వస్తువు చావు లేని వస్తువు ప్రకాశిస్తున్నది. ఈ నేను 2 నిమిషాల్లో చెప్పాను మీకు ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ 4 నిమిషాలు అయింది జరిగింది దాని జీవితం. ఈ ప్రక్రియలో ప్రపంచ చరిత్రలో ఎవరికి దొరకదు. ఆయన సాధన చేయలేరు, సాధన చేసే ముద్దు లేడు. ఇంగ్లీష్ గ్రామర్ రాసుకున్న గడిలో ఇది వచ్చి మృత్యు వచ్చాన్ని నిలబడి మృత్యుని వెళ్ళాడు. 16వ సంవత్సరంలో వెంకట్రామానికి 16వ సంవత్సరంలో ఆయన మృత్యువును జయించి మృత్యుని జయడు అయ్యాడు. మృత్యుకు అతీత అయ్యాడు. ఓహో ఏంటి నా శరీరం పోయిందే, నా శరీరం మరణించిందే, శ్వాస ఆగిపోయిందే, రక్త ప్రసరణ ఆగిపోయిందే, నా శరీరానికి నేను విడిపోయానంటే నా శరీరానికి నాకు సంబంధం కల్పించడం లేదండి, ఏంటి కళ్ళు ఎలా ఉన్నాయి, చేతి ఎలా కర్రలా అయిపోయింది అని శరీరంతో సంబంధం లేకుండా తన ప్రత్యక్షంగా తన అంతరాలు వ్యాపించిన తను అని కనిపిస్తున్నాడు. తన భ్రమ వస్తుంది. భ్రమ తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం అంటే అవ్వటం. తన బ్రహ్మస్వరూపుడు 16వ సంవత్సరంలో గురువు సహాయం లేకుండా, రిలీజియస్ బుక్స్ సహాయం లేకుండా, కేవలం ఈశ్వరుడు ఆయన వరించి 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 మృత్యు రూపంలో వచ్చి తన పావన హస్తాలు కూడా ఆయన జ్ఞానం చేశాడు 16వ సంవత్సరం. అది బ్రహ్మస్వామి యొక్క ఇది ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటన, ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ 16వ సంవత్సరంలో జ్ఞానం, ఈ బికేమ్ జ్ఞాని, ఈ బికేమ్ స్టేజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16. 16వ సంవత్సరంలో ఆయన సర్వసాధారణంగా టీనేజ్ వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. టీనేజ్ మనమందరూ భావించే ఏజ్, టీనేజ్ వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక నవల చెప్పాడు. అటువంటి టీనేజ్ లో సర్వాడ సినిమాలు చూద్దాం, ఏంటంటే ఇటువంటి సర్వాడ తిరుగుదాం ఇది ఇలాగే తిరుగుదాం అనే రోజులు అతనికి 16 సంవత్సరాలు జ్ఞానం వహించిందండి. సాక్షాత్తు ఈశ్వరే ఆయన జ్ఞానం చేశాడు. ఆయన తొక్కరాయిస్తున్నతో పడిగాడు. నీ జ్ఞానం అవ్వాలని ఆయన తెలియదు, జ్ఞానస్థితి ఎలా ఉంటుందో ఆయన తెలియదు. ఆయన ఊహించిన అర్థం కాలేదు కొన్ని జ్ఞానస్థితి. అయినప్పటికీ 16వ సంవత్సరంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన జ్ఞాన సింహాసనం మీద ఆమె చేతులతో పరమేశ్వరుడు తన చేతులతో రమణస్వామి జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టాడు 16వ సంవత్సరం. అలాగా నా శరీరం శవమైపోయిందే, మరి ఏంటి నేను చావులేదే, నాకు చావులేదే, నేనేం చావులేదే, నా శరీరం తట్టిపోయిందే, మరి నాకు చావులేదేంటి నా శవం ఈ శరీరాన్ని తీసుకెళ్లి బయలు గ్రంథంలోకి తీసుకెళ్లి స్మశానాన్ని తీసుకెళ్లి తగలేస్తారా? ఈ శరీరం తగలేస్తే మరి తగలైతే సమయం లేదని ప్రకాశిస్తాను. కొన్ని శరీరాన్ని స్మశానాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు. తగలేసినప్పటికీ ఈ శరీరాన్ని చావు వచ్చినప్పటికీ చావు లేని వస్తున్నారో కనిపిస్తుంది, ఆత్మ వస్తున్నారు తెలుస్తుంది అని అని ప్రత్యక్ష అనుభవం. పరోక్ష అనుభవం కాదు, అపరోక్ష ఇది వచ్చి మాటలు కాదు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది ఊహించి చెప్పడం కాదు, తన అనుభవాన్ని మాటలతో చేస్తుంది. ఇది డ్రై ఫిలాసఫీ కాదు, తన అనుభవాన్ని తన పుస్తకంలో ఏదో 10 పుస్తకాలు చదివి అందులో ఏదో కొంత సమయం సేకరించి తనలో తన ఇంతలకైనా జోడించి చెప్పిన మాటలు కానీ తన అనుభవాన్ని మాటలో చెప్పాడు. తన శరీరం శవంపై చూశాడు. ఓ ఈ శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో భరణం చేస్తారా? అయినప్పటికీ నేనేం భరణపడలేదు, ఈ శరీరంతో అనుమాత్రం కూడా సంబంధం లేదని నేను ప్రకాశిస్తున్నాను అని తన ఆత్మ సాక్షాత్కారాన్ని 16వ సంవత్సరం పొందాడు. ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందిన రోజుకి ఆయన ఆత్మ పదార్థం అంటే ఏంటో, బ్రహ్మ పదార్థం అంటే ఏంటో వేదాల్లో చెప్పినటువంటి సార ఇంకా ఆయనకి ఏది తెలియదు. మరణిస్తున్న ఈ శరీరం మరణానికి అతీతంగా ఉన్న బ్రహ్మ వస్తువు అవుతుంది, బ్రహ్మ పదార్థం అవుతుంది, అమృత వస్తువు అమృతత్వం అవుతుంది అని కూడా ఆయన తెలియదు. సరే, ఇలా 40 నిమిషాలు జరిగింది. 40 నిమిషాలు జరిగిన తర్వాత ఆయన ప్రయత్నం చేయట్లేదు. కొన్ని శరీరం శవమైపోయింది కదా, డాక్టర్ గారిని పిలుద్దామని పెట్టడం, డాక్టర్ గారిని పిలుద్దాం, ఈ శరీరం శవమైపోయింది ఎరుకుతో ఉన్నాడు కానీ ఏమనిపించడం. ఇలా 40 నిమిషాలు గడిచింది. తర్వాత మళ్ళీ రక్త ప్రసరణ ప్రారంభమైంది. తర్వాత పరమేశ్వరుడు ఒక ప్రాణం మన కోసం పోషాడు. మరి తిరిగి జన్మ వచ్చింది, ఆయనకి తిరిగి జన్మ వచ్చింది. అంటే శంకరాచార్య వారు ఏమన్నారంటే, ఎవరైతే జ్ఞానం అవ్వాలనుకుంటున్నాడో, ఎవరైతే యోగ అవ్వాలనుకుంటున్నాడో, ఎవరైతే చిత్తపురుషులు అవ్వాలనుకుంటున్నాడో, వారి శరీరం ఉన్న కానీ మరణించాలి, నన్ను జీవించాలి. మన శరీరం మరణించిందో ఇంకోటి, ఆ శరీరం ఉండగానే ఎవరైతే మరణించాలి శరీరంలో జీవిస్తాడో వాడు జ్ఞానం అవుతాడని ఆచార్య సోమరాజు చెప్పారు. 40 నిమిషాలు ఎంత జరిగితే ఆయన ఊహకాలు, ఆయన అనుభవం ప్రత్యక్షంగా ఆయన దర్శనం చూసి ఊహించి చెప్పడం కాదు, గ్రంథాలు చూసి చెప్పడం కాదు. ఆయన గ్రంథాలు ఒక పెరిగి పురాణం తప్పించి శివభక్తుల చరిత్ర తప్పించి ఇంకో గ్రంథం రేవి చేసి తక్కువ చదవ. సరే, 40 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ రక్త ప్రసరణ వచ్చింది, మళ్ళీ ఊపిరి వచ్చింది, మళ్ళీ ఆయన గాలి పీల్చుకో గాలి ఊపిరి మన బాడీలో ఊపిరి వచ్చింది, రక్త ప్రసరణ వచ్చింది, మళ్ళీ కాళ్ళు చేతులు కదలటం ప్రారంభించి మళ్ళీ నేర్చుకోవచ్చింది. అది ఏమిటంటే ఈశ్వరు యొక్క మహిమకి ఈ 40 నిమిషాలు ఎవరైనా డిస్టర్బ్ చేయదు. ఆయన ఒక్క ఉన్నారు గది, ఎవరు తెలియలేదు. ఆ 40 నిమిషాలు అది గది ఈశ్వరు యొక్క విశేషం అది అనుభవం కోసం ఎవరు ఆడాలి. ఈ 40 నిమిషాల్లో ఆయన గదిలోకి ఎవరు రాదు, సరే బయటికి ఆయన జీవితం మారిపోయింది. కానీ అంత ముందు నాకు ఆ కూర నచ్చలేదు, ఈ కూర నచ్చలేదు అని పైన పిల్లలకి తినకలిగేది అంత ఉండదు. కానీ అనుభవం అయిన తర్వాత ఎక్కడ కూర అని ఎక్కడ ఆర్థిక కూర ఎక్కడ ఈ చదువు లోక చదువు లౌకిక చదువులు ఎక్కడ అది ఎక్కడ వివేకానంద స్వామి చెప్పాడు, ఆధ్యాత్మిక విద్యతో సంబంధం అనేటువంటి లౌకిక చదువులు కొన్ని కూడా మంటలో పెట్టిన కట్టెలు లాంటిది. అంటే మెకానికల్ బయట పెడుతున్నాడు కూర్చుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, తినపై ఏది పెట్టే తినేస్తున్నాడు. ఇది కాకరకాయ కూర అంటారు, ఇది బీరకాయ కూర అంటారు, ఏది పెడితే ఇదికే ఎంత ఉంటాయన్నట్టు తింటున్నాడు. ఏం రియాక్ట్ అవుతాడు, మధ్యకి పొల్లగా ఉందనుకోండి పొల్లగా ఉన్నాయని అంటారు. ఇలా ఉప్పు కారం మర్చిపోయాను కూడా కూరలోని ఉప్పు కారం మర్చిపోయింది అని అందరూ నన్ను కూడా అడిగారు, కారం తక్కువైంది కారం ఎక్కువైంది. ఇప్పుడు ఏం లేదు, ఏది పెడితే తింటున్నాడు, బయట తిరిగిపోతున్నాడు. తినటది ఏంటి, వెంకటరమణంలో చాలా మార్పుగా ఉండే, ఇవాళ కంప్లైంట్ చేసి కూడా ఇది బాగోలేదు, ఇప్పుడు ఇలా కంప్లైంట్ చేయండి అని అనుకున్నాడు. మెకానికల్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, బయట కడుతున్నాడు, వస్తున్నాడు. అక్కడ స్టూడెంట్స్ లో కూడా పక్క కోర్ స్టూడెంట్స్ కూడా మిగతా విద్యార్థుల పెద్దలో మార్పు కనిపిస్తుంది. మీకు బళ్ళు కడుతున్నాడు, వస్తున్నాడు, బళ్ళు కడుతున్నాడు. ఈ టైంలో పరిమిస్తున్నట్టు ఆ దేహం అక్కడ ఉంటుందన్న అవకాశం లేదు. అది మన కోసం వచ్చిన దేహం, అది కర్మ దేహం కాదు. కారణం ఆ దేహం మన కోసం వచ్చింది. శ్రీకృష్ణుడు చెబుతారు ఒక డ్రామాలో, కొంతమంది పుట్టినతోటి మహాత్ములుగా పుడతారు. ఒక డ్రామాలో స్వయంగా శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేత అనిపించిన మాట. కొంతమంది పుట్టినతోటి మహాత్ములుగా పుడతారు, కొంతమంది పుట్టినతోటి మహాత్ములుగా పుట్టకపోయినా ఏదో కొన్ని గొప్ప గొప్ప పనులు, మంచి మంచి పనులు చేసి గొప్పవాళ్ళకి మహాత్ములను అనిపించుకుంటారు. పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టారట, కొన్ని మహత్తర కార్యాలు సాధిస్తాటే లోకంలో మహాత్ములు అనిపించుకుంటారు. ఇంకా మూడో రకం ఉన్నారని చెప్పారు శ్రీకృష్ణుడు. వాళ్ళు పుట్టుకు చూడ మహాత్ములుగా పుట్టరు, కొన్ని పుట్టే మహత్తర కార్యాలు సాధించరు, కానీ మమ్మల్ని మహాత్ములు ఈ లోకం గుర్తించాలని లోకాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ మూడు రకం మహాత్ములతో ఇప్పుడు లోకం నీటి ఉందని శ్రీకృష్ణుడు చెప్తారు. ఇతను మెకానికల్ గా అతను పుట్టుకతో బయబట్టే అతను అటువంటి వాడు. ప్రపంచంలో జన్మించిన మహాత్ములు రమణస్వామి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్. అదే అది తెలియదు, వెళ్తున్నాడు మెకానికల్ వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆ జన్మాంతర సంబంధం ఎటువంటిదో మనకు తెలియదు. కానీ ఒక రోజు నేను బయలుకి వెళుతున్నాడు, పుస్తకాలు చేతులు కూర్చుని బయలుకి వెళ్ళనని అంతమంది వెళ్ళిపోతున్నాడు. ఒక రేటు వస్తున్నాడు, ఎదురు వస్తున్నాడు. అతని నుండి అరుణాచలం పేరు వెళ్ళే మాయా మాయా. అతను వరసటి న్యాయం అవుతాడు. ఆ తిరుచిరు ఊరు మాయా మాయా. అతను బయలుకి వెళ్ళిపోతున్నాడు, తమస్థానం ఇంటికి ఆయన వస్తున్నాడు. ఆంధిలే అరుణాచల నుంచి వెళుతూ మధుర ఆంధిలే ఉండి మధుర నుంచి కాలేజీ తిరుచి వెళ్ళాలి. ఈ వీళ్ళ ఇంటికి వచ్చి చూసి వెళ్దాం వస్తున్నాడు. ఎదురే బయట వెళ్ళిపోతాను ఎదురే. మాయా మాయా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ అబ్బాయి అతను అతృత్వం పలకరించలేదు. మాయా మాయా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏనా అరుణాచలానికి వస్తున్నాను. అరుణాచలానికి రావటం ఏది? అదేంటండి, ఏ ఎదురువాడు అదేంటి అలా కేత? ఏమో ఇది ఏమన్నా ఎక్కడి నుంచి వస్తున్నావు? అది జన్మాంతర అనుభవం కావచ్చు. కాళిదాసు చెప్పాడు, మనకు మీకు మాకు జన్మాంతరం అనుభవం నుంచి చూడగానే ప్రేమ కలుగుతుంది. చూడ కొంతమంది మనుషులు చూస్తే కొంతమంది మనుషులతో ఎంతకాలం స్నేహం చేసినట్టు మనకు ప్రేమ కలుగు అనుదానం కలుగుతుంది. కొంతమంది మనుషులను చూడగానే ప్రేమ కలుగుతున్న అనుదానం కలుగుతుంది. అది ఎవరైనా చూసిన వెంటనే మనకు అనుదానం కలుగుతుంది. జన్మాంతరం ఎక్కడో సంబంధం ఉందని కాళిదాసు చెప్పాడు. జన్మాంతరంలో కనుక మనకు సంబంధం లేకపోతే ఆ క్షేత్రంతో కాని, ఆ వ్యక్తితో కాని, ఆ దైవంతో కాని, జన్మాంతరం అనుభవం లేకపోతే వెంటనే ప్రేమ కలగడానికి అవకాశం లేదన్నాడు కాళిదాసు. ఇది ఏమన్నాడు? నేను అరుణాచలానికి వస్తున్నానన్నాడు. ఈ చుట్టం అరుణాచలానికి రావటం ఏంటి? అరుణాచలానికి రావటం ఏంటి అంటున్నాడు. ఏది ఎందువల్ల అంటే అరుణాచలంలో ఊరని కూడా రామస్వామి అరుణాచలం దేవుడు. అరుణాచలం అంటే పంచాక్షితో సమానం. నమశివాయ నమశివాయ ఎన్ని అక్షరాలు అందులో? ఐదు అక్షరాలు. ఆ అరుణాచలం ఆ రూ నా చలం అయ్యాది ఇది పంచాక్షితం. అరుణాచలానికి వచ్చినారా అంటే అరుణాచలం అంటే దేవుడు కదా, దేవుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు అనుకుంటున్నాడు రమాచారం. అది కాదురా, అరుణాచలం అంటే ఒక ఊరు పేరు, అక్కడ కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, ఆ ఊరి పేరు అరుణాచలం. ఆ ఊరు నుంచి అది టౌన్ రాది, అది కాదుకే హెడ్క్వార్టర్స్ రా. ఆ అరుణాచలం అంటే నేను వస్తున్నాడు ఊరురా, ఊరా దేవుడు అనుకున్నాను. ఆ దేవుడి దగ్గర నుంచి మనిషి రావట్లేదంటే అనుకున్నాను. ఊరా ఊరు నుంచి వస్తున్నారా? అరుణాచలమా అరుణాచలమా అరుణాచలమా? ఆ జన్మాంతరం పొంగి ఇష్టడు అతను అరుణా ఆ ఊరి నుంచి లేపేసి అరుణాచలం తన పవన క్షేత్రంలో తీసుకురావడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడ గౌరవం. అరుణాచలమా అరుణాచలమా? ఆ జన్మాంతర స్మృతులు ఏమి గుర్తుకొస్తున్నాయి? అరుణాచలమా అరుణాచలానికి వచ్చాడా? ఏదో మీ చుట్టం వచ్చాడు మామూలుగా, ఏదో ఒకరోజు రెండు బంధువులు ఇంటికి అన్నాడు వెళ్ళిపోయాడు. కానీ అరుణాచలం అరుణాచలం ఒక్కసారి హృదయం వస్తున్నట్టుగా ఇంకా మధురలో ఉండటానికి ఆయనకి గురుస్థానం వహించవలసింది. మరియు పొరిగిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని ఎత్తి మానవ జాతికి చూపించవలసినటువంటి అవసరం. ఒక జాతితోటి కాని, ఒక దేశంతోటి కాని, ఒక మతంతోటి కాని, ఒక కులంతోటి కాని, వీటితో సంబంధం లేకుండా కేవలం మానవ జాతికి, కేవలము జీవ కోటికి కేవలం వరంగా ప్రసాదించాడు ఈశ్వరుడు రమణస్వామి. రమణస్వామి మానవ జాతి చేసుకున్నటువంటి పుణ్యానికి బదులుగా, మానవ జాతి చేసుకున్నటువంటి సుకృతానికి బదులుగా ఒక వరంగా పరమేశ్వరుడు రమణస్వామి రూపంలో రమణస్వామి నాకు ప్రసాదించాడు. అది భారత జాతి ఎంత పుణ్యం చేసుకుంటే ఈ భారత భూమి దాన్ని జన్మించాడు. నన్ను ఎందుకంటే రెండు వేల శ్వాసలు ఇచ్చి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అనుకుంటే వాడు రమణస్వామి. ఇది రియల్ శ్వాసం. మీరు రామస్వామి కంటే ఇంతకంటే రియల్ శ్వాసం ఇచ్చింది మేము చూసాం అన్ని అనుభవం అంటే స్టేజ్ మీద వచ్చాడు. నిపుణుల కారణం జవహర్లాల్ నెహ్రూ ఒకసారి అయ్యే శ్వాసలిస్ట్ అయ్యి డైలీ అయ్యే శ్వాసలిస్ట్ జవహర్లాల్ నెహ్రూ శ్వాసలిస్టమో కాదు నాకు తెలియదు కానీ రామస్వామి రియల్ శ్వాసలిస్ట్ అయ్యే శ్వాసలిస్ట్ అయ్యి డైలీ అయ్యే శ్వాసలిస్ట్ ఆయన శ్వాసలిస్టమో కాదు నాకు తెలియదు రామస్వామి నిజమైన శ్వాస. బయో పెడుతున్నాడు వస్తున్నాడు, బయో పెడుతున్నాడు వస్తున్నాడు. ఈ రోజున ఒకరోజు ఇంటికాడ కూర్చున్నాడు, వ్యాకరణం ఎక్కడో ఎక్కడో లేదా ఇంగ్లీష్ వ్యాకరణ తప్పు రాశాడు, నేచర్ నాలుగు సార్లు రాసుకురావాలను రాసుకురామన్నారు, ఇంటికాడ కూర్చుని రాస్తున్నాడు. రాష్ట్రానికి సమాధి వరి మన సమాధి కోసం ప్రయత్నం చేయాలి. ఆయన సమాధి వరించి 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 సమాధి స్థితిలో వెళ్ళిపోతున్నాడు. అక్కడ మన అరాధంలో వెళ్ళిపోతున్నాడు. నేచర్ చెప్పింది రాయాలండి, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ పాటలు లేవు, ఎక్కడికి మనస్సుకు వెళ్ళలేదు, ఎక్కడికి ఇంజనీర్లు వెళ్ళలేదు, ఎక్కడికి లోకం వెళ్ళలేదు, ఎక్కడికి శాస్త్రం కూడా వెళ్ళలేదు. ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలోకి కూరుకుపోతున్నాడు ఆత్మకి. సమాధి స్థితి ఆయన కోరుకునే వరించి వరించి ఆయన తెరచుని పెడతాను సమాధి స్థితి. కానీ భయ జ్ఞాపకాలు చెప్పింది రాయాలనిపిస్తాను, రాయలేకపోతున్నాడు. కళ అలా పడితే చేసిన సమాధి స్థితి వరించి నడకపోతుంది అన్నదా ఈ దృశ్యం. నాన్న పోయాడే కుటుంబాన్ని మనం పోషించాలి. నేనేదో కష్టపడి చదువుకుంటున్నా, 4 రూపాయలు సంపాదిస్తాను, నా బిఏ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. మీరు కూడా చదువుకుని కుటుంబాన్ని 4 రూపాయలు సంపాదించున్నారు కదా, తిండి కూడా తినకండి, ఇంటికి అన్నం తిని వాళ్ళ నేరం బతుకుతున్నాం. మీరు చదువుకోకపోతే ఎలాగా, ఏంటి అలా కూర్చుంటున్నా, ఏంటి చదువుకోవద్దా, ఏ మీ బోటిలో కోపం వచ్చింది అన్నగారు. అన్నగారు పడకలేదు అన్నమాట, అరుణాచరిస్తుడు అన్నగారు రోజు అనిపించి, ఏ వెంకట్రామన్, ఏ వెంకట్రామన్, నువ్వు యోగురా, నువ్వు యోగిరా, అలా కూర్చున్నావు, నీ రోజు వాడికి ఇంటితో పనే ఉండి బయటకు పోరాదా, ఏ వెంకట్రామన్, నువ్వు యోగురా, పుస్తకం ఎదురుగుండా పెట్టుకున్నావు, చేతిలో తెలిసి ఉంది, తెలిసి కెళ్ళి దారిపోయింది, నీ కళ్ళు పుస్తకం మీద వెళ్ళటం లేదు, అలాగే సమాజ స్థితిలో కూర్చున్నట్టు కూర్చున్నావు, నువ్వు యోగురా లేదా ఋషివా, నిజంగా నువ్వు యోగువైతే, నిజంగా నువ్వు ఋషి అయితే ఇంటి కాడ పనే ఉందా, నీకు ఇంటితో పనే ఉండి బయటికి పోరాదురా. కోపం వచ్చాడు, తమ్ముడు బయటకు పొమ్మని కాదు, కోపం వచ్చాడు. కోపం వచ్చి నిజమే మా అన్నయ్య అంటున్నాడు బయటకు పొమ్మని, నిజమే నా బోటి వాడికి ఇంటితో పని ఉంది, మా అన్నయ్య చెప్పింది బయటకు పోమని. ఇదంతా మీరు నాటకం అంతా చేస్తున్న అన్నగారు కాదు, ఇంత అరుణాచలేశ్వరుడు దొంగ, అరుణాచలేశ్వరుడు తన పవన క్షేత్రంలో జీవించడం ఉంది. జగత్ జగత్ సందేశం, జన సందేశం ఇచ్చే మానవ జాతి కంటే జగత్ ఆయన వాక్ ద్వారా జగత్కి సందేశం నిరూపించవలసి ఉంది. అరుణాచలేశ్వరుడు చేస్తున్నట్టు నాటకం అన్నగారు ద్వారా చెప్పిన అన్నగారు ఏం చేస్తారు, అన్నగారు తమ్ముడి మీద కోపం ఉందా, తమ్ముడి మీద కోపం అని చెప్పిన మాటలు, ఇవి బయటికి పోరాదా అరుణాచలేశ్వరు, అరుణాచలేశ్వరుడు దొంగండి, వాళ్ళనిపిస్తాడు అన్నగారు గారు పాపం, అన్నగారు తమ్ముడి మీద ప్రేమ లేదా, బయటికి పోరావా, ఇంటికల పని ఉంది, నీ ఇంటికల పని ఉండరా, వ్యాకరణం రాదులేవా, కళ్ళు మూసి కళ్ళు మూతలు పడిపోతున్నాయి నీకు, అది ఇద్దరు అనుకుంటున్నారు, అది సమాజ స్థితి అన్నగారికి కళ్ళు మూతలు పడిపోతున్నాయా, ఆయన నీ బోటి వారికి సంసారం తొలిపని అవును నిజమే, అన్నగారికి ఎదురు చెప్పడం లేదు పలికి, నిజమే నా బోటి వాడికి ఇంటికాడ పని ఉంది, సంసారం తోడు పని ఉంది, నిజమే వెళ్ళిపోతాం. ఎక్కడ అన్నగారు అరుణాచలం గారు అంటలేదు, అన్నగారు అరుణాచలం పేరే లేదు ఇప్పుడు, మరి అన్నగారు పొమ్మంటున్నాడే, ఇంటికాడికి పొమ్మంటున్నాడే, ఎక్కడికి పోవటం, ఎక్కడికి పోవటం, ఎక్కడ ఈ సుదీశాలమైన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి, అప్పుడు ఇంతకుముందు 2 మాసాల కింద అరుణాచలం అనే పేరు నేనమ్మ చేతాన్ని విన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆ దొంగకు లోపల ఉన్నాడు అరుణాచలించు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అరుణాచలం రా, అరుణాచలం రా, అరుణాచలం రా అంటే బయట నుంచి అన్నగారు బయటించాను, లోపల నుంచి లాగేస్తాను, బయట పెట్టి చివాట్లని ఆరాచరణ పెట్టించాడు, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి, దేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం చూసి ఆయన లోపల పెట్టించాను. సరే అరుణాచలం వెళ్ళాలి, మరి డబ్బులేవి, దగ్గర డబ్బులు లేవు కదా, అరుణాచలం, అరుణాచలం వచ్చింది మరి అప్పుడు అరుణాచలం వెళ్ళాలి, సరే అరుణాచలం వెళ్ళిపోతాను, రూపాయలు లేవు, డబ్బులు లేవు, మరి టిక్కెట్ ఇవ్వాలంటే డబ్బులు లేవు, ఒకవేళ అరుణాచలం నడుతున్నా డబ్బులు టిక్కెట్కి డబ్బులు ఏమంటే ఇస్తారా, ఇవ్వరు అంటే ఎలా ఆలోచిస్తున్నాడు, ఇదంతా అరుణాచలం వచ్చాడు అన్నగారు ఏమన్నా అంటే ఈయన లేచాడు, ఎందుకు లేచాడు, ఎందుకు లేచాడో తెలియదు, మెకానికల్ లేచాడు అన్నగారు చెప్పేసి తిట్టాడు, ఏ ఎక్కడ పెడుతున్నారా అనుకోకుండా, ఆటోమేటిక్ గా నేను కాలేజీకి పెడుతున్నాను, అది నువ్వు కాలేజీ పెడుతున్నావా, నా కాలేజీ చెప్పిన నేను కట్టడం మర్చిపోయాను, 5 రూపాయలు పరమా చూడున్నాయి, 5 రూపాయలు తీసుకుని కాలేజీ చెప్పిన కట్టేయాలి, బాగా చేసినాను ఇది అరుణాచలేశ్వరుడు ఎంత చేస్తున్నాడు, డబ్బులు అడిగితే ఇవ్వరు ఇంటి కదా, ఎందుకని అడుగుతారు, డబ్బులు కావాలి, స్టేట్మెంట్ ఎక్కడ కొన్నారు అంటే నించున్నాడు, నించుని ఎందుకు నించున్నా ఉన్నాడు అన్నాడు. నేను బయట కలుపుతున్నాను, అరుణాచల గారికి నించున్నాడు, నించోడు అబద్ధం చెప్తాడు, మీరు బయట కలుపుతాను, బయట కలుపుతాడు, అది బయట కలుపుతున్నా అయితే జీతం నిన్నే కట్టాలని నేను మర్చిపోయాను. పలానా బూట్లో 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పుచ్చుకుని జీతం కట్టే ముందు నా జీతం కట్టేసి నువ్వు బయట తెలుపు, నా కాలేజీ జీతం కట్టేసి నువ్వు బయట తెలిపాను. మా బాగా దొరికింది డబ్బులు అనుకో, నా జీవితం ఒకే ఒక్కసారి అబద్ధం చెప్పాను. నేను వచ్చేది అరుణాచలం మా అన్నయ్యతో నేను కాలేజీకి వెళ్తున్నాను. ఈ దేహం కోసం మీరు డబ్బులు వెచ్చించకండి, ఈ దేహం సత్కార్యం కోసం ఇంటికాడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ దేహం కోసం మీరు వెతకండి, మీరు కనపడకండి, మీ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, వెళ్ళిపోతాను దేహం అని చీటి రాసి ఈ రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయి స్టేషన్కి వచ్చాడు. అరుణాచలేశ్వరి ఎంత నాటకం ఆడిస్తాడు, కరెక్ట్ టైం రావాలండి, నా 12 గంటే కరెక్ట్ టైం. ఇలా ఇల్లుపురం ఇల్లుపురం మధురై నుంచి ఇల్లుపురం వచ్చి తిరువనాలు వచ్చే టైం 12 గంటలకు రావాలి. ఇలా 1 గంటకు వచ్చి 6 గంటలో లేట పని కరెక్ట్, ఇతను 12 గంటకు వచ్చాడు, 12 గంటలో బండి వెళ్ళిపో. ఇలా 1 గంటకు వచ్చాడు స్టేషన్కి, అయ్యి మధురైలో 1 గంటకి స్టేషన్కి వచ్చాడు, అది కరెక్ట్ టైం అయితే కరెక్ట్ టైం, కరెక్ట్ టైం డిపార్చర్ మధురై స్టేషన్ నుంచి డిపార్చర్ 12 గంటకి వెళ్ళిపోవాలి. గంట నాడు లేటుకు వచ్చింది మధురై స్టేషన్ ఈయన కోసం ఆ లేట్. సరే ఎక్కువ చూసిన టికెట్ కొన్నాడు, వెళ్ళిపోయిన కొన్నాడు, అప్పటికే తిరుమల రైల్వే స్టేషన్ ఉంది. కానీ ఈయన చూసిన అక్లాస్ లో అది పాత క్లాసు, ఈ కొత్త రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయాలి అక్లాస్ లో. అంటే నేను తిరుమల స్టేషన్ అంటే అర్థం అవ్వలేదు. విల్లిపురం విల్లిపురం కొన్న అక్కడ నడిచేరిపోదాం అనుకుంటున్నాడు, హిందువులం ఎక్కడ కొన్నా నడిచేరిపోదాం అనుకుంటున్నాడు. తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఉందని నీకు తెలియదు, కానీ పరమేశ్వరి ఏమనుకుంటున్నాడంటే నీకు తెలియదు, విల్లిపురం టికెట్ కొనేశాడు, హిందువనం కొనేశాడే అనుకుంటున్నాడు పరమేశ్వరి. అదే కలిసి కోరేది తప్ప తిరువనంతపురం స్టేషన్ కూడా నీకు తెలియదు, హిందువనం టికెట్ కొన్నాడు, ఇక్కడ టికెట్ కొని బయట కూర్చున్నాడు. అది కదలదు మెదలదు కళ్ళు ఎత్తి చూడాలి. మనకి ఏదైనా కొత్త ప్రదేశం చూస్తుంటే ఓ చాలా బాగుంది, కేంద్రం చాలా బ్యూటీగా ఉంది, అది చూడాలనిపిస్తాను. ఆయన ఎక్కడున్నాడు లోకాతీతి బయలు కూర్చున్నాడు, ఇలా కూర్చుని మాట్లాడాడు. ఆ పక్కన చెప్పుకునే కవులు ఇదేందో పక్కవాడు పడుతున్న మాట్లాడు, అలా మౌనంగా కూర్చున్నాడు. అరుణాచలేశ్వరుడికి అనుమానం వచ్చింది, ఏంటి రా వీడు రాముడు వేసిన జిల్లు అని వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అరుణాచలేశ్వరుడు స్వయంగా వచ్చాడు, ఏ అబ్బాయి ఏ అబ్బాయి అన్న అరుణాచలేశ్వరుడు నువ్వు ఎక్కడ కడుతున్నావు అనేది లేదు, ఎక్కడ తిరుమలండి అరుణాచలేశ్వరుడు అరుణాచల చూడు టికెట్ ఎక్కడ కొన్నావు తన బిడ్డ, తన బిడ్డని ఎక్కడ తీసుకెళ్లారో ఆయన వెతుక్కుంటూ తీసుకెళ్తున్నాడు, దాన్ని తన తీసుకెళ్ళాడు. నువ్వు టికెట్ ఎక్కడ కొన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా, తిరువన్నవాళ్ళు వెళ్తున్నావా, నేను తిరువన్నవాళ్ళే వస్తున్నా అనుకోవాలి, నేను తిరువన్నా నువ్వు తిరువన్నవాళ్ళు వస్తున్నావా, అది జత జరిగింది అనుకుంటా. మరి టికెట్ ఎక్కడ కొన్నావు, నేను దిండువనం కొన్నాను, దిండువనమా, దిండువనం దాటి వెళ్ళక్కర్లేదు, ఇల్లుపురం దిగుపో, ఇల్లుపురం జంక్షన్ అక్కడ దిగిపోయి తిరువనమల రైల్వే స్టేషన్, అక్కడ తిరువనమల రైల్వే స్టేషన్ ఉంది. నువ్వు చూసిన అట్లా పాత క్లాసు కొత్త క్లాస్ లో ఉంది తిరువనమల రైల్వే స్టేషన్, అంటే దిండువనం దాటి వెళ్ళకు, ఇల్లుపురం దిగిపో అని చెప్పి అతను అరుణాచలేశ్వరం సంగతి తెలియదు. ఇల్లుపురం దిగిపోయారు, దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఇంకో బ్యాడ ఎంత ఉంది, ఆ బ్యాడకి సరిపడే టికెట్ లెస్ ట్రావెల్ చేయడం మన రైలు ఇష్టం లేదు చూడండి, టికెట్ లేకుండా మనం రైలు వెళ్ళిపోదాం సందర్భంలో రావటండి, ఆ బ్యాడకి సరిపడే టికెట్ పండి అని తిరువనంతపురం ఇంకా 15 మైళ్ళు స్టేషన్ ఉంది అది దిగిపోయారు. అది బ్యాడ ఎంత దూరం వస్తే అంత టికెట్ కొనండి, అది దిగిపోయారు వెళ్ళిపోయారు, ముందు రూడు దిగారు కొంత దూరం నడిచాడు నడిచాడు, ఇప్పుడు అంత దూరం ఉన్నాడు లేదు, నడిచి ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక అటలో దిగాడు. నాకు అన్నం పెడతారా, అక్కడ ఎంత 2 పైసలు 3 పైసలు ఎంత అర్థం అంటుంది, అన్నం పెడతారా, అన్నం పెడతారని ఒక చోట అడిగారు వాటర్లో, అన్నం పెడతాం ఈ అన్నం ఎంత, ఈ నీ టికెట్ ఎంత అడగలేదు, అన్నం తినేశాడు, ఈ అర్థం తీసిస్తాడు ఇక్కడ దీంట్లో ఎంత అన్నం భోజనం ఎక్కడికైనా భోజనం మాకు భోజనం పెట్టి ఆడుకుంటే టికెట్ ఎంత అడుగుతాం డబ్బులు ఇక్కడ పే చేస్తాం, అదేంటి నీ గమ్మత్తుగా అర్థం ఎక్కడ అన్నం తినేసి అర్థం చేస్తున్నాయి అన్నం తినే అంటే ఎంత ఎంత ముందు అడగలేదు అన్నం తినేశాడు, జైలు ఏమన్నాయి అర్థం అనుకోండి, ఎదగలేదు అర్థం అని ఇస్తున్నాడు, అది అర్థం కూడా వద్దులే ఇక్కడ చూస్తే చాలా ఇంగ్లీష్ అంటే అంటున్నాడు అర్థం వద్దులే పోపోపు అని సరే బయటకు వచ్చేశాడు, అలా కొంత దూరం నడిచాడు నడిచాడు మళ్ళీ ఆకలేసి ఒక ఇంటికి వెళ్ళాడు. అదే కృష్ణాష్ట ఆ రోజు నీ కృష్ణుడికి ఆవిడ ఒక గ్రామ ఈదురు కృష్ణుడికి పూజ చేసుకుని ఆగస్టు 1896 1929 తేదీ సరిగ్గా అదే కృష్ణాష్టమి రోజున వచ్చింది. కృష్ణుడు పూజ చేసుకుంది. ఎవరైనా మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనానికి వస్తే బాగుంది, మా అమ్మని పెట్టుకుందాం, పూజ అయిపోయినా అనుకుంటాను పాప. సరిగ్గా ఈ రమణలోకంలో ఉన్న కృష్ణుడు అన్నం పెడతా, దానికోసం ఎదురు చూస్తానమ్మా, ఎవరైనా వస్తారేమని అన్న అన్నం పెట్టి ఎంతో భక్తిగా అన్నం పెట్టి క్షీరాన్నం పెట్టి ఎంతో విశ్వాసంగా ఎంతో ప్రేమగా కృష్ణుడికి పెట్టినట్టే అన్నం పెట్టి అన్ని ఇక్కడ పళ్ళు చేతిలో పెట్టి మీరు స్వీట్స్ పాపం అన్నం కూడా పెట్టి ఇంటికాడ ఉండే స్వీట్స్ ఉండే పట్టణం కట్టి ఈ తినడం దారిలో తినడం అని అయితే ఏమిటి మళ్ళీ డబ్బును మరి తిరుమల చేసింది వెళ్ళిపోవడం ఇంకా 10 మైళ్ళ దూరం ఉంది తిరుమల చేసింది వెళ్ళాలి అనుకుంటున్నాడు. అప్పుడు అన్నం పెట్టినాడు బట్టలు ఏమని అడిగాడంటే, నా చెవులకు పురుగులు ఉన్నాయి, నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను, ఈ పురుగులు మీరు పుచ్చుకుని నాకేమన్నా తిరువనమల తిరగడం టిక్క తెస్తారా, టిక్కడికి సరిపోయి డబ్బులు కాదు. చాలా పురుగులు చూశాడు అతను, అమ్మగారు భర్త బంగారం మంచి బంగారమే తీసుకున్నాడు, ఇతను కనిపించాడు 3 రూపాయలు ఇచ్చాడు. మీ అడ్రస్ ఇయ్యే, మీ అడ్రస్ ఇయ్యే, అడ్రస్ మోడుకొచ్చిన అడ్రస్ చెప్పేశాడు. మళ్ళీ అది పురుగులు పుచ్చుకునే ఉద్దేశం ఉంటే కదా, అడ్రస్ ఇవ్వండి మోడుకొచ్చిన అడ్రస్ చెప్పేశాడు. అంటే ఏంటి, మీ అడ్రస్ ఇయ్యి మళ్ళీ నా 3 రూపాయలు నాకు ఇచ్చేసి మీ పోగులు పట్టిపో, నేను ఈ పోగులు 10 రూపాయలు చేస్తాను, నీకు ఇచ్చింది 3 రూపాయలు, అయితే మళ్ళీ వచ్చి నా 3 రూపాయలు నాకు ఇచ్చేసి నీ పోగులు పట్టి అవి అడ్రస్ కాదు, అడ్రస్ నా అడ్రస్ ఇదిగో, నీ అడ్రస్ నాకు ఇయ్యి నా అడ్రస్ ఇదిగో, మళ్ళీ నీ 3 రూపాయలు నాకు ఇచ్చేసి నీ పోగులు పట్టి ఆ అడ్రస్ కాదు ఇచ్చు, ఆ అడ్రస్ కాదు మీరు కావాలి డైలీ చూస్తారు. మళ్ళీ ఈ బంగారం కోసం మళ్ళీ అక్కడ దృష్టి ఉన్నారు, ఈ 3 రూపాయల కోసం అయి పెట్టాడు. అప్పుడు అనుకున్నాడు బయటకు వచ్చే కాయకుని చింత వచ్చినాడు, ఏ కట్టు వద్దు తాకట్టు వద్దు, ఇంకా జీవితానికి ఏ కట్టు ఈ తాకట్టు పడే కట్టులు కూడా చేయకుండా అంటున్నాడు దుద్దులు ఇచ్చి. అది తాకట్టు పెట్టాడు, తాకట్టు తాకట్టు ఆరంభించిన ఏ కట్టు ఇంకా తాకట్టు పడే కట్టులు కూడా ఊడిపోయి స్టేషన్ వచ్చాడు తిరువన్నమాయలు. ఆ రాత్రి పరుపు తెల్లారుగా ఉన్న బండి అక్కడి నుంచి తెల్లారుగా 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీన సరిగ్గా తూర్పున సూర్యుడు ఉదయిస్తాక బండి తిరువన్నమాయ రైల్వే స్టేషన్ లో ఆగింది. ఈయన కూడా బండి దిగారు, నడిచి వెళ్ళాడు, తీవ్రంగా ఆవేశంతో నడిచి వెళ్తున్నారు నాకు తెలిసి చూడేశారు. కొడుకు నడిచి వెళ్తున్నారు, పరివర్తున్నాడు, పరివర్తన తీవ్రంగా ఆవేశంతో సరిగ్గా అది నడక కాదు అని తర్వాత సరసాని బాడీ స్పోర్ట్స్ బాడీ స్పోర్ట్స్ మ్యాన్ తీవ్రంగా ఆవేశంతో ఉద్దేశంతో పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే అనాచేస్తున్నాడు గురులోకి వెళ్ళాడు. ఓ అసారాన్ని అడిగింది అక్కడ నుంచున్నాడు, సారమైన పుస్తకాలు రాశాడు అరుణాచలేశ్వరుడు కరువు ఉంచుకున్నాడు అరుణాచలేశ్వరుడు ఎన్నాయన కరువు ఉంచుకోలేదు, తన పుస్తకాల్లో మనకు రాస్తున్నారు మాత్రమే అని శివరంగాన్ని కౌలించుకున్నట్టు రమణస్వామి కూడా అరుణాచలేశ్వరుడు కౌలించుకున్నాడని పుస్తకాల్లో రాశారు, పుస్తకాల్లో రాసింది తప్పు. అరుణాచలేశ్వరుడు వెళ్ళాడు గర్భగుడిలో వెళ్ళాడు అని శివరంగాన్ని వాటికి ముట్టుకోలేదు, అరుణాచలేశ్వరుని ముట్టుకోలేదు. గురువప్ప గురువప్ప నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను, నువ్వు రమ్మంటే ఇక్కడికి వచ్చాను, రమ్మంటే నా ఇక్కడ రాలేదు, నీ అనుమాన్ తండ్రిగా నీ అనుమాన్ తండ్రిగా మటుకు నేను ఇక్కడ రాలేదు, నువ్వు రమ్మని పిలిచావు, నీ కేక ఏపడి నువ్వు లేచిన పొరి కేక ఏపడి, నువ్వు రమ్మంటే నేను నీ ఇక్కడికి వచ్చాను అప్ప, నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను అప్ప నువ్వు తండ్రి అని వినియోగించుకుని అక్కడ వరకు ఆయన శరీరంలో వేడింది. ఈ మృత్యు అనుభవం కలిగిన తర్వాత ఎంతో కలిసి శరీరానికి జ్వరం వచ్చినట్టుగా కొంత బాడీలో వీక్కుంది కదా, ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని తన దేహాన్ని ఎక్కడికి తీసుకొచ్చి తను తను వినియోగించుకున్నారో అరుణాచలేశ్వరుడు ముందు తను నిలబెట్టుకున్నాడు, నీ ఆజ్ఞను శ్రీనించి నువ్వు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను మా అప్పని ఎప్పుడు చూపించాడు శరీరంలో ఉన్న వీరంతా ఒకసారి తగ్గిపోయినట్టుగా అది మామూలు జ్వరం కాదు, యోగాగ్ని ఏదో ఉండొచ్చు, యోగాగ్ని అంతా ఒకసారి చల్లారిపోయింది, పూలు అయిపోయింది బాడీ అంతా ఒకసారి పూలు అయిపోయింది అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు దగ్గర వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఊరంతా తిరిగాడు. ఆ రోజుని ప్రయత్నంగా వర్షం కురిసింది, వర్షంలో తగ్గించాడు. అంతకుముందు 2 నెలల నుంచి సెప్టెంబర్ నెలలో అంతకుముందు జూలైలో వర్షం లేదు, ఆగస్టు లో వర్షం లేదు, సెప్టెంబర్ లో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన కుంభవృష్టి కురిసింది, ఆ వర్షం లో శుభ్రంగా తగ్గిస్తారు. అరుణాచలేశ్వరుడు ముందు అది తేదీ అంతా తగ్గిస్తారు, గుండు గుండించుకోవాలి, ముందు చొక్కాయి లాగా ఉన్నాయి, అది చట్టం క్యాంటల్ ఈ కట్టికి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నా, ఈ కట్టికి ఇవన్నీ జేబులో ఆ అమ్మగారు ఇచ్చిన కృష్ణాష్టమి చేసి కృష్ణుడు యొక్క ప్రసాదం ఇచ్చిన స్వీట్స్ ఉన్నాయి, ఈ శవానికి ఈ కట్టెకి స్వీట్స్ చేస్తానుకున్నాడు. ఆ జేబులో ఉన్న స్వీట్స్ అని తీసుకొని చేతిలో పరచు అయ్యం కొలం అని అంటున్నాడు, తిరువనమలని అయ్యం కొలం కాలంలో చూసాడు, ఈయన అయ్యం కొలం అనే చెరువు దగ్గర సన్యాసం పుచ్చుకున్నది, అంటే అరుణాచలం టౌన్లో ఉండేది, బ్రాహ్మణ వీధిలో ఉంది అయ్యం కొలం అనే చెరువు, అంటే అరుణాచలం కాంపు అరుణాచలేశ్వర కాంపౌండ్ లో ఆ చెరువు లేదు, అయ్యం కొలం లేదు, అయ్యం కొలం దగ్గరికి వెళ్ళాడు, లారు తీశాడు ముందు, లారు తీసి చేతిలో పడచ్చు ఈ శవానికి అలంకారం అంటారు. ఈవన గీతలో స్వీట్స్ ఉన్నాడు, స్వీట్స్ తీసుకోవచ్చు. ఇంటికాడ ఉపనయం అయింది అంటే జంగి ఉంది, ఇంటికాడ ఉపనయం ఉంది కదా, జంగి ఉంది, జంగి ఉంది. ఆ జంగి తీశాడు బయట పడచ్చు, చెర్ల పడచ్చు. అంటే నేను బ్రాహ్మణ అన్న గుర్తుకోవడం లేదు. ఇంకేముంది, చొక్కా ఉంది, అది చొక్కా చింపేశాడు, ఎంత మొక్క చింపాడు, గోచి పెట్టుకున్నాడు మిగతా మొక్క అని చెర్ల పడచ్చు. ఇంకేమైనా స్వీట్స్ ఉన్నాయి, ఆ స్వీట్స్ కూడా చెర్ల పడచ్చు. అంటే ఆ రోజున పెట్టినాడు గోచి, అరుణాచలం వచ్చిన రోజు నేను గోచి పెట్టాడు. మరి 54 సంవత్సరాలు డబ్బు వర్షం కురిసిన రమణాశ్రమం, రూపాయలు వర్షం కింద రమణాశ్రమంలో కురిసిన ఆయన గోచి వచ్చిపెట్టి ఇప్పుడు మన చేతికి 4 రూపాయలు ఇస్తే గర్వం పెట్టుకోవాలి. కుర్చీ పట్టం మన చేతికి 4 రూపాయలు కొత్తగా వస్తే కుర్చీ పట్టం విశ్వవిఖ్యాత పండి. సరే రాధాకృష్ణ అన్నాడు ఒక రాష్ట్ర యూనివర్సిటీలో తన స్నేహితుడికి ఉత్తరం రాస్తూ మన రాష్ట్రపతి చేసినటువంటి డాక్టర్ రాధాకృష్ణ మాట చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ సీ భగవాన్ శ్రీరామ మహర్షి. నువ్వు రక్త మాంసాల్లో ఉన్న దేవుడు ఎలా ఉంటాడో నువ్వు చూడాలనుకుంటే ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ అనేది ఒక టౌన్, ఆ టౌన్ పేరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. తనతో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ ఇండియా నుంచి రాస్తూ దాని ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాల్లో ఉన్న దేవుని మీరు చూడాలనుకుంటే శ్రీ భగవాన్ శ్రీరమణ మహర్షి, భగవాన్ శ్రీ రమణ మహర్షిని వచ్చాడు. రాధాకృష్ణ చెప్పారు, మనతో వాదించడానికి ఈ భూమి మీద కానీ దిగు రాలేదు, మనకి సందేశం ప్రసాదించడం కోసం ఈ భూమి మీద దిగు వచ్చాం. మన హేతువాదాలు, మన నాస్తికవాదాలు, మన ఆస్తికవాదాలు చంటి పిల్లల మాటలాయన, మనతోటి వాదించడానికి ఆ లోకంలోంచి ఈ లోకంలోకి దిగి రాధాకృష్ణ మాటల్లో మీరు చెబుతున్నారు, మనతోటి వాదించడానికి, మనతోటి యుక్తి చట్టం పట్టం పెట్టుకోవడానికి ఆ లోకం నుంచి ఈ లోకంలో కానీ దిగి రాలేదు. మనకి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం, మనం అనుగ్రహించడం కోసం వచ్చే భగవతాన్ని, మనకి అందరికి కాంతి కలగజేయడం కోసం, మనందరికి శాంతి ప్రసాదించడం కోసం, వేదాలను పిండితే ఏ సారం ఉందో ఆ సారాన్ని మనకు ప్రసాదించడం కోసం ఆ లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చిన మహాత్మ ఆయన ఆ రోజున పెట్టిన గోచి డబ్బు వచ్చి ఆశ్చర్యంలో వర్షించినప్పటికీ, ఎన్నో భావాలతో వయసు ఆశ్చర్యం ఇదినప్పటికీ, ఎంతో ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు వచ్చారు ఆయన దగ్గరికి, ప్రపంచంలో ఎంతో మంది సౌందర్యం ఉన్నవాళ్ళు వచ్చారు, ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ బెస్ట్ యాక్టర్స్ వచ్చారు, మంచి సంగీత విద్వాంసులు వచ్చారు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ ఎవరు ఆయన దృష్టిని ఆకర్షించలేదు. గోచి పెట్టుకున్నారు అరుణాచలమైన కాలంలో కూర్చున్నారు, పిల్లలు పిచ్చివాయంతో రాళ్ళు పెట్టి కొట్టేవారు, రోజులు కలపడి అన్నం లేకుండా నీళ్లు లేకుండా లేకపోతున్నాడు. తర్వాత రమాష్టం అంటే నీకు ఆకలి వేయలేదా, నేను మంచి నేను తాగలేదా, అసలు నాకు దేహమే గుర్తు లేనప్పుడు దేహానికి సంబంధించిన అవసరాలు ఎందుకు గుర్తు వస్తాయి, నా దేహం నాకు గుర్తుంటే అన్నం తినాలని మంచి నీళ్ళు తాగాలని ఇటువంటివి జ్ఞాపకం వస్తాయి. నా దేహమే నాకు గుర్తు లేనప్పుడు, నా దేహమే నాకు సంబంధం లేనప్పుడు దేహానికి సంబంధించిన అవసరాలు ఏం వస్తాయి. అలా రోజులు తరబడి అన్నం లేకుండా నీరు లేకుండా గడిపించాం. అక్కడ పాపాల గుహలు ఉంటాం, పిల్లలు బెడ్డలు ఇచ్చి కొడుతుంటే పిచ్చివాళ్ళనుకుని పిల్లలు బెడ్డలు ఇచ్చి కొడుతుంటే ఆ పాపాల గుహలోకి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ ఎన్నో పురుగులు, ఆ పాపాల గుహ అనేది పూర్వం ఎప్పుడో ఒక మహాత్ముడి యొక్క సమాధి, అందులో కూర్చున్నాడు రోజులు తరబడి కూర్చున్నాడు, ఉదాహరణకు 40 రోజులు అందులో కూర్చున్నాడు పాపాలు, అందులో పురుగులు శుభ్రంగా తినేసి ఆయన శరీరానికి శుభ్రంగా పురుగులు తినేసి రక్తం కారుతుంది ఊళ్ళంతా కారుతుంది, కానీ ఆయన దేహంతో ఎట్టి సంబంధం లేకుండా కుండి కొబ్బరికాయలు అయిపోయినాడంటే కుండి కొబ్బరికాయలు ఆడించండి, ఆ పెచ్చికి లోపల ఉన్న కాదు గుంజి శుభ్ర పెచ్చితో శుభ్రంగా సంబంధం తెలిపోతుంది ఆ గుంజికి, అదేవిధంగా ఆయన దేహంతో సంబంధం తెలిపోయి పురుగులు కొడతాంటే ఆయన శరీరం అంతా రక్తం తాగేస్తంటే పురుగులు, అదేవిధంగా దేహంతో సంబంధం లేకుండా లోకంతో సంబంధం లేకుండా ఆ యొక్క పాతాల గుహలు 40 రోజుల వరకు ఆహారంతో సంబంధం లేకుండా అలా 40 రోజులు పడింది. ఎవరో ఒకడు అక్కడ కూడా ఆ గుణోత్పాలు రాళ్ళు వేసి కొడతాంటే ఎవరో ఉన్నారా ఇందులో ఈ పిల్లలందరూ అందరూ రాళ్ళు విసురుతున్నారని ఎవరు పెద్దవాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి శేషాద్రి స్వామి అనుకుంటాను బహుశా లోపలికి వెళ్ళి అతను శవాన్ని తీసుకొచ్చినట్టు బయట తీసుకొచ్చి పడేస్తే అతనికి స్పృహ లేదు, దేహ స్పృహ లేదు. ఉంటే భూమిని పుట్టేది రక్తం తాగుతుంటే ఆ దేహం ఆయనదే స్పృహ ఆయనకు పోయింది, ఆ జీవలక్షణం ఆయనకు పోయింది, బయట తీసుకొచ్చి పడేస్తే శవాన్ని పడేసినట్టు. అప్పుడు ఎవరో పెళ్లగించి ఈశ్వరుడు అభిషేకం చేసిన పాలు తెచ్చి ఆ పాలైపోయిన శుద్ధమైన పాలు కాదు, ఈ పసుపు తెలిసిన పాలు, ఈ కుంకుమ కలిసిన పాలు, ఈశ్వరుడు అభిషేకం చేసినటువంటి పాలు తీసుకొచ్చి మమ్మల్ని శవానికి పోసినట్టు ఆ నోరు తెగించి ఒక గ్లాసు పోయి లోపలికి పోసింది. అది అటువంటి తపస్సు. సరే బయటికి వచ్చిన కదా గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆరాధ్యలో కొంతకాలం మాట్లాడు, నన్ను ఎవరు పలకరించలేదు, నేను మాట్లాడలేదు అని చెప్పాడు. మాట్లాడకూడదు నాకు ఉపయోగం లేదు, నన్ను ఎవరు పలకరించలేదు, నేను మాట్లాడలేదు. చెట్ల కిందే కూర్చునేవాడు అరుణాచలం కాంపౌండ్ టెంపుల్ కాంపౌండ్ చెట్ల కిందే కూర్చునేవాడు. తరువాత చెట్టు కింద కూర్చుంటే శీతాకాలంలో ఆ చెట్టు యొక్క మంచం తీ నేల పడితే తెల్లటి చివరంగా చూస్తే ఎలా ఉందో పొద్దు నేను చూస్తే ఎలా ఉంది కట్నం చేయడం. తెల్లటి చివరంగా తెల్లటి చివరంగా చూస్తే తెల్లగా తెల్లగా ఉన్న శివలంగా చూస్తే ఎలా ఉంటుందో అని శరీరం తెల్లగా శివలంగుతుంది. అంటే పైన మంచి పడింది, ఈ దేహం అంతా మంచి పేరు కట్టపెట్టేసింది, ఓ శివలంగా అనుకున్నాం. మీకు చదివితే లేదా పైన కోటి వేసుకోకూడదా అని ఎవరైనా అడిగితే, ఇప్పుడే నా నా మీద 5 కోట్లు ఉన్నాయి, ఈ 6 కోట్లు కూడా ఎందుకు? అన్నమయ్య కోసం 1 కోటి, ప్రాణమయ కోసం 1 కోటి, విజ్ఞానమయ కోసం 1 కోటి, ఇవన్నీ 5 కోట్లు ఉన్నాయి. ఇలాగా ఈ 5 కోట్లు ఉన్నాయి నా మీద ఆత్మ పైన, దేహం దేహమయ కోసం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞాన కోశాలు లోపల కదా ఆత్మ ఉంటా, ఆత్మ పైన ఇన్ని 5 కోట్లు ఉన్నాయి, 6 కోట్లు ఎందుకు అయ్యా? ఈ 5 కోట్లు సరిపోతే 6 కోట్లు కూడా ఎందుకు? ఆది రమణి సరే గురుమూర్తం అక్కడి నుంచి పిల్లలు కొడుతుంటే కదా గురుమూర్తం తీసుకెళ్ళారు. నేను డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఎవరో గురుమూర్తం అరుణాచలం మైలు దూరం ఉంటే గురుమూర్తం తీసుకెళ్తే అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టే పరిచారకుడు ఏం చేసేవాడంటే, ఇతను కలిపి మానవులు ఈ రోజుకు ఒక్కప్పుడు మజ్జిగా నన్ను కలిపి తెచ్చి పెట్టేవాడు. ఈయన ఒక చేత గోడ మీద కూర్చుంటే ఆ గోడకి ఈయన దీంతో ఎలా తాగిపోయింది, ఇప్పుడు కూడా మత్త కనిపిస్తాడు నేను గురుమూర్తం చూసి అప్పుడు కూడా క్షేమ పాటించేటండి. గురుమూర్తం అయిన తర్వాత పవలకుండ్రీకి వచ్చాడు. పవలకుండ్రి అంటే చిన్న తిప్ప, అరుణాచలేశ్వరుడు చిన్న తిప్పని గ్రీపరిష్ణం చేసి వచ్చాడు కనిపిస్తా పవలకుండ్రిలోకి వచ్చి కూర్చుంది ఆ గోచారు. మరి ఆ భగవాన్ గారు మనం అరుణాచలం తీసుకొచ్చేసిన వాళ్ళ అన్నమాట ఎలా ఉందో మనం పట్టించుకుంటున్నాం అసలు. ఆ అన్నమాట ఏంటి మరి? భగవాన్ అని ఇంటికానికి పారిపోయి వచ్చేసాడు. మరి ఆ అన్నమాట ఆ నేర్చుకో ఏమో చెప్పుకోవడట అన్నదే గురించి అమ్మాయిలు కంగారు పడదు, అది బయట పాఠం సరిగ్గా చదవలేక పారిపోయాడు, పాటలు సరిగ్గా చదవలేక ఒక చెప్పలేక పారిపోయాడు, అమ్మాను కంగారు పడుతూ వాడే వచ్చేస్తాడు పారిపోయాడు చెప్పాడు మేస్టర్. అన్ని ఒక మేస్టర్ తమిళని చెప్పి మేస్టర్ వచ్చి అత్తమాని చెప్పాడు, అమ్మాను ఏం కంగారు పడుతుంది, మీ అబ్బాయి తిరిగి వచ్చేస్తాడు, మన గడిచి పారిపోయాడు, బయట నుంచి పారిపోయాడు, పారిపోయాడు అంటే మీరు డబ్బు ఎంత పెట్టుకున్నాడు, లెక్క చూసుకున్నా 3 రూపాయలు అని అది వచ్చేస్తాడు మొత్తం మేస్టర్. ఏమని ఆయన చూడండి, ఈ స్కందాశ్రమంలో ఉండగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాక స్కందాశ్రమంలో నేను తమిళని చెప్పిన మేస్తారు నేను చూడటానికి వచ్చు, ఏంటి పారిపోయి వెళ్ళిపోయాడు మాకు గడిచిపోయి పారిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పి మేస్తారు స్కందాశ్రమం అనగా భగవాన్ చూడటానికి వచ్చు. భగవాన్ ఎవరికి అక్షరమో అర్థం చేస్తారు, మేస్తారు నేను చూడలేదు, భగవాన్ చదువు చెప్పి మేస్తారు ఈయన అక్షరమో ఎవరికి అర్థం చెబుతున్నారు అని మేస్తారు వచ్చి కూర్చున్నారు. కూర్చి ఆ శబ్దానికి అర్థం ఇదండి అని చెబుతున్నారు భగవాన్ ఎవరితో. ఎవరి ఆ శబ్దానికి అర్థం నాకు కూడా తెలియటం లేదండి, అదే నాకు అనుమానంలో ఈ నేస్తారు అన్నారు. మనం నేస్తారు మాట్లాడి అనిపిస్తాను, మొత్తం భగవాన్ ఏం చేశారు మొత్తం పైకి చూశారు, పైకి చూసి చిన్నప్పుడు చదువు చెప్పిన నేస్తారు. మీరా మీరు ఇక్కడికి వచ్చారా, మీరు వేసిన ప్రశ్నలు సమాధానం వచ్చేప్పుడు పాల్పోయిన ఎంత దూరం వస్తుంది ఇక్కడ కులన్నీ వచ్చారా అని అమ్మడికి అన్నారు కదా. నేను చెప్పిన ప్రశ్నలకి నేను చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాల్పోయారు మీ అబ్బాయి అని ఆ మాట వదలలో జ్ఞాని చూడండి. మీరు మీరు నేను మధురలో చదువుకున్నప్పుడు మీరు వేసి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక పారిపోయి అంత దూరం ఎంత దూరం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మీ ప్రశ్న నాకు తప్పవ వాడు రమ్మ ఎక్కడికి ఎక్కడ కనిపించండి వాడే వచ్చేస్తాడనుకున్నారు ఎక్కడ కనిపించండి.
చివరికి తిరువనమలై తాలూకు ఆఫీసులో పనిచేసి అతను దాన్ని మీరు ఏ ఊరో చెబితేనే కానీ మీ దగ్గర నుంచి కథ అన్నాడు రమణస్వామి గారు. తాలూకు ఆఫీసులో పనిచేస్తున్నాడు అతను, జనాబందీ రోజులది, మీరు ఏ ఊరో చెబుతున్నా కానీ మీకు మాట్లాడారు, ఒక రాక్షసం ఉండదు ఎందుకంటే ఎప్పుడు రోజు వచ్చాడు మీరు ఏ ఊరో చెప్పండి మీ పేరేంటో చెప్పండి అని మాట మాట ఘోరంగా ఉండటం ఇప్పుడు మాట ఇప్పుడు కాపం వచ్చి ఏమో నేను అన్నం మానేస్తాను, మీ పేరు చెప్పకపోతే మీ ఊరు చెప్పకపోతే నేను అన్నం మానేస్తాను, మీ నోరుతో చెప్పకపోతే నేను కాగితం కలిగిస్తున్నాను దీని మీద రాయండి రెండు మాటలు అప్పుడు కూడా రాయలేదండి. అక్కడ ఏదైనా పుస్తకం ఏది ఉంటే అట్లాసిన ఏదో పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూపించి తిరుచూడి ఆ తిరుచూడి ఊరు చూపించి ఏమండి ఆ ఊరి పేరు చూపించి
ఇతన్ని వెంకట్రామ నా ఊరు గోడట్ట చేసుకుని ఇతను కూడా తల్లిదండ్రులు తెలియపరచలేదు. ఇక్కడ అప్పటికే తండ్రి గారు పోయడానికి తెలియపరచలేదు. ఎవరో మధురలో కూర్చుండగా కానీ మధురాయి పక్కన తిరుచూరు గ్రామస్తుడు మా తిరువనామలలో ఉంటున్నాడు, అతను గొప్ప తపస్వి మనకు చెప్పాడు. ఇది ఎవరో పట్టుకెళ్ళి రామకు మోశాడు. కానీ మీ అబ్బాయి అంట మీరు వెతుక్కుంటున్నారు అప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరువనామలలో ఉంటున్నాడు. అది చదువురాక పారిపోయారు మీరు అనుకుంటున్నారు, కళ్ళు నాటకాల్లో పారి సినిమాల్లో పారిపోయిన పట్టుకుని అంటున్నారు. అది తపస్సు అయ్యారంటే యోగి అయ్యారట, తిరువనామలలో బ్రాహ్మణస్వామిని పిలుస్తున్నారట ఆయన అని చెప్పారు. తల్లి ఏం చేసిందంటే ముందు వెంటనే మర్దిగారిని పంపి తీసుకొచ్చాడు. ఆ మర్దిగారు వచ్చాడు, రమ్మన్నాడు, ఈ బిల్లును కట్టిస్తాం, ఈ కుటీరం కట్టిస్తాం, రెండు పోతే అన్నం పెడతాం, ఇంకా అన్నం ఇస్తాం. వచ్చే 3 రోజుల వరుస అదే ఏసు క్రీస్తు గోడలో చూశాడు. ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాడు, మాట్లాడదు, వస్తానన్నా రాను, ఇప్పుడు రామని చెప్పొచ్చున్నారు, వస్తానన్నా రాను, వచ్చి ముద్దు 3 రోజులు ఆయన చెప్పాడు పెళ్ళండి రమ్మని, ఇప్పుడు రామని చెప్పొచ్చు కదా రానని వీటి ఉండిపోతాను చెప్పమంటాను. అలా 3 రోజులు చెప్పాడు. అలా అమ్మ అమ్మ వెళ్ళాను, మరి మీ అబ్బాయి రావట్లేదంటే ఈ తల్లి కలిపాలని అడిగాడు. తల్లి కలిపాలి, నేనైతే వచ్చేస్తాను, నాది తల్లి కలిపు, నేనైతే వచ్చేస్తాను, నువ్వు 3 రోజులు చెప్పి తీసుకురావు. మళ్ళీ అది కోపం వచ్చినాడు. నువ్వు 3 రోజులు చెప్పి తీసుకురాలేదు, నాది తల్లి కలుపు, నేను తీసుకొచ్చేస్తాను అని పెద్ద కొడుకు కూడా అది పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. చంద్రశేఖర్ తీసుకుని పెద్ద కొడుకుని తీసుకుని వచ్చి వచ్చాడు. మీరు పాలకొండ్రుల్లో ఒక గోచి ఒకటి వేసుకుని వెనక అక్కడ పడుకున్నాడు. ఒళ్ళంతా మట్టి సవరణ దేవుడు అంటే జుట్టు మూసేసింది. తల్లి చూసేవాడికి ముందు వెనక భాగం చూసింది, ఎలా చూశాడనుకోని అలా రోడ్డు వచ్చిన తల్లి వెనక వీపు కాదు ముందు కనిపించాలి. గుడికి కదా చిన్నప్పుడు పెంచింది కదా, ఎదొచ్చిన దూరమాతో 2 సంవత్సరాలు వీపు చూసేది మన అబ్బాయి అని కనిపించింది. ముఖం చూడని ముందు తల్లి వీపు చూసింది. ఆ వీపు అంతా దుమ్ము, గోచి అంతా దుమ్ము, తలంతా దుమ్ము, ఈ గోరి అంటుంది గోరి అయిపోయింది. తల్లి వచ్చి చూసింది, వెనక భాగం చూసింది, పౌలకం వచ్చి దగ్గర చూసింది, వీపు చూసేటప్పుడు మన అబ్బాయి అని దగ్గరికి వచ్చింది. గోరు ఏడ్చింది, ఇలా కళ్ళు కళ్ళు ఉంచుకుంటే కళ్ళు ఏం మాట్లాడదు, ఎప్పుడు వచ్చావండు, కళ్ళు పుచ్చుకున్నావండు, నువ్వు ఎప్పుడు వచ్చావు, నిద్ర ఎప్పుడు వచ్చావు, అన్నగారిని పలకరించు, అమ్మని పలకరించు, ఏమి మాట్లాడు, ఏడ్చింది. ఎంతకాలం కనిపించాడు, ఎంతకాలం కనిపించాడు, ఎంతకాలం కనిపించాడు, నీ నాన్న చచ్చిపోయాడు కదా, అప్పుడు కూడా నేను చచ్చిపోయాడు, నాకు ఈ బాధలు రాకపోను, ఈ దుఃఖం లేకపోను, ఇలా నా పేరు, నీ నాన్న చచ్చిపోయాడు కదా, మీ నాన్న చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోతే నాకు ఈ దుఃఖం లేకపోను, ఈ రోజు ఇలా నువ్వు బయరాజులు కలిసిపోయావరా, బయరాజులు కలిసిపోదు, 4 రూపాయలు సంపాదిస్తా అనుకున్నాం, వాళ్ళు బయరాజులు కలిసిపోయేలా పడుతున్నా, ఈ కొండ మీద పై గోచి పెట్టుకుని ఉన్నాడు. ఒక పూజ లేదు, ఒక జపం లేదు, ఒక వ్రతం లేదు, ఒక పేదాలు పెట్టి ఇటువంటి గొడవ లేదు, రాయి మీద పడుతున్నాడు. సూర్యుడు వేసుకుని పై సూర్యుడు ప్రకాశిస్తాడు, రాతి మీద పడుతున్నాడు. ఆ కొడుకును చూసి దిక్కులేని వాడు అయిపోయాడు. నిజంగా ఎవరికి దిక్కు లేని వాడికి పరమేశ్వరుడు దిక్కు అవుతాడు. ఈ లోకంలో దిక్కులు కనిపిస్తాడు, పరమేశ్వరుడు దిక్కు, దిక్కు లేని వాడికి పరమేశ్వరుడు దిక్కు. ఇవి అనుకుంటాను నా కొడుకు ఎవరు దిక్కులేదు అనుకుంటాను. ఇలా అయిపోయాడే ఈ గోచి, గోచి కూడా ఇచ్చేవాడు ఎవరు అయిపోయాడంటే ఇలా బోర్డు 3 రోజులు ఏడ్చినాడే, ఏడ్చిన ఏడవ వద్దనండి, ఊరుకోను ఇదేంటి, ఏదో చెప్పాలి కదా, ఊరుకోమా ఊరుకోమా, ఎవరైనా ఏదో నువ్వు కంగారు పడ కంగారు పడ, ఏదో చెప్పాలి కదా, ఏం మాట్లాడే రాయే అయినా ఆ పనులను రాదు, నువ్వు రాయి రాయే. అప్పుడు ఏం చేసింది, ఇది చిన్నప్పుడు నేను కారపూసరికి తినేవాడు, భగవంతుని ఇష్టం కారపూసరికి ఇష్టం, ఏడుచండ పప్పు. అవి ఏం చేసినా ఉపాయం ఆలోచించి ఏడుచండ పప్పు పండుగకి ఇష్టం, ఏడుచండ పప్పు చూపించి వచ్చేస్తాడు ఇంటికి. అసలు ఎక్కడున్నది పండుగ తెలియట్లేదు. ఆ రమణస్వామి ఎక్కడున్నాడో, ఎటువంటి మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు అని తెలియటం లేదు. వీరికి చిన్నప్పుడు ఏమి ఇష్టం అప్పడాలంటే ఒక ఇష్టం, అది ఏడుచండ పప్పు ఆయనకి ఇష్టం అని ఏడుచండ పప్పు తెలియసింది. మేము బదలకి వెళ్ళి ఏడుచండ పప్పు అరకేజీ పుచ్చుకుని తెచ్చేసింది. తెచ్చేసి ఏం చేసింది, ఎలా నీ ఎంత తల్లిని సిగ్గుపడుతున్నాడేమో, దొంగతిని తింటాడేమో బహుశా అది ఏం చేసింది, ఏడుచండ పప్పు అరకేజీ కొని తెచ్చి అది ఎదురుగుండా పెట్టి వీడు పక్కన కట్టుకుని అని ఎదురుగుండా ఉంటే కొడుకైనా కూడా సిగ్గుపడుతున్నాడేమో అని చెట్టు చెప్పు కూర్చుంది అని ఏడుచండ పప్పు నిన్నగా తింటాను కడవాడికి ఇంటికి వచ్చేస్తాడు. మీరు పట్టడం పట్టడం ఇప్పటికొచ్చి 3 రోజులున్నా 4 రోజులున్నా 10 రోజులున్నా పట్టడం పట్టడం 3 రోజులు వేస్తే అప్పుడు జనం పోగట్ట, అప్పుడు జనం పోగడం పెద్ద మనిషి ఏమైనా అంటే ఇదేంటండి, మీ అమ్మగారు అంటున్నారు అది, కొన్ని వస్తానంటే వస్తానని చెప్పండి, రాను అమ్మ అంటే రాని చెప్పండి, అవే పాపం ఇదేంటి రానని చెప్పరు వస్తానండి, ఇదే ఇదేం పద్ధతి 3 రోజులు తా వేవిస్తండి, మేము చూడలేకపోతున్నాం ఈ దృశ్యాన్ని, మీరు ఎలా భయిస్తున్నారు కానీ కానీ మీరు వస్తానంటే వస్తానని చెప్పండి, రానంటే రానని చెప్పండి. మీకు నోటి కంటే ఇష్టం లేదనుకోండి, నేను పలక కనిపి ఇస్తున్నాను, పలక కనిపి రాదు అని ఎవరో చెప్పితే అవి పలక కనిపి ఇస్తే దానికి రాదు. ఇది మొట్టమొదటి సందేశం మానవ జాతికి. భగవంతుడు రామస్వామికి మొట్టమొదటి అంతకుముందు నోరు చెప్పలేదు, ఎవరికి సలహా చెప్పలేదు సందేశం. అవేమంటే ఈశ్వరుడు జీవులను అంటే మన అందరినీ కూడా, ఆయనే కాదు మనం అందరినీ కూడా వాడి వాడి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. వాడి వాడి ప్రారంభాన్ని అనుసరించి వాడి వాడి ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరు, జరగవలసినది జరిగే తీరు, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు అని మొట్టమొదటి సందేహం. అది చూసుకోండి, అన్నగారు అమ్మాయి వెళ్ళిపోయారు, రామస్వామి పౌలకుండ్రులో ఉన్నాడు, అక్కడి నుంచి అరుణాచలం విరూపాక్షకు వచ్చి పౌలకుండ్రుల నుంచి విరూపాక్ష అంటే అరుణాచలంలో భాగం నుంచి విరూపాక్ష సమాధానం నుంచి విరూపాక్షకు వచ్చారు. ఆ కొండలోనే ఏదో గుహలో అలా పడి ఉండే ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చేవారు పక్కన చెప్పిన చూడటానికి ఆ ఊళ్ళో వాళ్ళ అమ్మ అక్కడ ఆడు తిరుచిలో ఆ తిరుచిలో గ్రామం చామలక్క ఎవరైనా సందర్శనం రాడు మన ఎంతకాలం వెళ్ళిపోయారు తిరుచిలో ఉంటాయి అరుణాచలం వచ్చినాడు కదా. అందులో తహసీల్దారి గారి తల్లి వచ్చిన రమణోత్సవాన్ని నిరుపక్ష గృహంలో తహసీల్దారి గారి తల్లి చూడటానికి వచ్చి అంటే తహసీల్దారి గారు రమణోత్సవం నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి తల్లి చదువుకున్నారు. మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, మా అబ్బాయి పిల్లలు కన్నాడు, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి పది మంది పేరు సంపాదించుకున్నాడు. నీకు పేరు లేదు, నీకు పెళ్లి లేదు, నీకు సంసారం లేదు, నీకు చదువు లేదు, ఈ బయోజుల్లో కలిసిపోయి కొండ నిలబడి ఉన్నావా? దిక్కులు మూడు వైపోయాన్ని గెలిచిందని శాసనాలు కలిసి భగవాన్ చెప్పారు. శాసన దగ్గర వచ్చాను, మీ అమ్మ వచ్చింది, మీ అమ్మ నన్ను చూసింది, ఇలా పనికి రాకుండా అయిపోయాను ఏడ్చింది, నన్ను చూసి వెళ్ళిపోయింది, ఒకసారి వచ్చింది బయలు ఆ బయరాజు అని ఏం చూస్తాను, రెండోసారి మరికి నన్ను చూడటానికి మీ అమ్మ రాలేదు. శాసన దగ్గర ఆ తప్పంతా మా అమ్మది కాదు, తప్పంతా నీదే, నువ్వు బయలుదేరి వాడి కింద కనిపించావు, నువ్వు ఎవరు మా అమ్మకి తెలియనివ్వలేదు కాబట్టి మా అమ్మ అలాగండి, తప్పంతా నీదే మా అమ్మది ఏం తప్పదు. నువ్వు సాక్షాత్తి ఈశ్వరుని సంగతి మా అమ్మకి నువ్వు తెలియనివ్వలేదు, నువ్వు తెలియనివ్వకపోతే మా అమ్మకి ఎలా తెలుస్తుంది? అంటే మా అమ్మ తప్పు కాదు నీదే తప్పు, అంటే నేను బయలుదేరి కూడా అన్నాడు శాస్త్రం. ఇరు పక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు వచ్చారు. గణపతి శాస్త్రి గారు ఎలా వచ్చారు, ఆయన అంతలానే వచ్చారా? ఒక రోజు దేవుడి నిన్ను పిలుస్తున్నాడు, దేవుడి నిన్ను పిలుస్తున్నాడు, దేవుడి నిన్ను పిలుస్తున్నాడు. గణపతి శాస్త్రి గారు ఆయన హృదయం దోషక బాను దేవుడి నిన్ను పిలుస్తున్నాడు అని హృదయం అంటున్న ఒక ఆలోచన గణపతి శాస్త్రి గారి కలిపి ఎవరు బ్రాహ్మణ స్వామి దేవుడు అయింటారు. అప్పుడు బ్రాహ్మణ స్వామి ఎవరన్నా నిరుపక్షకులు ఎండలో కూర్చున్నాడు, ఒక రాత్రి మీద కూర్చున్నాడు, సరిగ్గా రెండు కళ్ళతో సూర్యుడు చూస్తున్నట్టు గణపతి శాస్త్రి గారు అడిగారు. గణపతి శాస్త్రి గారు దేవుడికి నిరుపక్ష గృహం బయట అది మీద కూర్చుని అలాగా సూర్యుడు ఉండి చూస్తున్నట్టు గణపతి ఎవరు లేదు కదా ఆయన సేవకుడు ఉన్న పళ్ళు స్వామి కూడా కట్టి ఒక్కసారి గణపతి శాస్త్రి గారిని ఒక చూశారు, రెండు పాదాలకి నమస్కారం, రెండు పాదాలు పట్టుకున్నారు. గణపతి శాస్త్రి గారు రమస్వామి యొక్క వయసులో చిన్నవాడు, విద్యలో చిన్నవాడు, గణపతి శాస్త్రి గారి కంటే వయసులో చిన్నవాడు, విద్యలో చిన్నవాడు రమస్వామి, రెండు పాదాలు పట్టుకు నమస్కరించి తండ్రి చదవలసిన పుస్తకాలను చదివాను, చదవలసిన శాస్త్రాలను చదివాను, చేయవలసిన సత్పురుషులు సహవాసాలు చేశాను, చేయవలసిన జపాలు చేశాను, నొయ్యవలసిన నోములు నోశాను, కానీ ఈనాటి కూడా నాకు తపస్సు అంటే ఏంటో తెలియలేదు. ఎంతో తపస్సు యొక్క మూలం, తపస్సు యొక్క స్వరూపం తెలియదు. నోములు నోశాను, జపాలు చేశాను, వ్రతాలు చేశాను, గ్రంథాలు చదివాను, సత్సంగాలు చేశాను, యాత్రలు చేశాను, నదుల్లో స్నానాలు చేశాను, పుణ్యక్షేత్రాలు దర్శనం చేశాను, ఎన్ని చేసినప్పటికీ తపస్సు అంటే ఏంటో ఈనాటి కూడా నాకు అర్థం లేదు అన్నది కనిపిస్తుంది. ఆయన శిరస్సును ఆయన పాదాలను తాగి చెప్పాడు గణపతి శాస్త్రి. ఒక పది నిమిషాలు మౌనంగా గణపతి శాస్త్రి గారు అడిగిన వెంటనే ఇమీడియట్గా రిప్లై అవ్వలేదు భగవాన్. ఒక పది నిమిషాలు మౌనంగా కూర్చుని ఇలా అప్పుడు అన్నారు, ఈ నేను నేను అని అంటున్నావు చూసావు, ఈ నేను అనే తలంపు ప్రతి వాడికి నేను అనే తలంపు వచ్చాక మిగతా తలంపులు వస్తాయి, ఈ నేను అనే తలంపు ఎక్కడ పడుతుందో చూడు, మన చర్య పుట్టిన చోట లయిస్తుంది, అంటే ఈ నేను ఎక్కడ ఈ నేను తలంపు ఎక్కడ పడుతుందో అదే మన హృదయస్థానం, ఈ నేను తలంపు ఎక్కడ పడుతుందో చూడు, నిన్ను బాధపడుతున్నటువంటి మనశ్శైలి అక్కడే లభిస్తుంది, మనస్సు యొక్క మూలం నీకు తెలిస్తే ఆ మూలంలో ఈ మనశ్శైలి కలిసిపోతుంది, ఈ నేను తలంపు కూడా అక్కడే పుట్టింది, ఆ నేను వృత్తి నేను ప్రథమ వృత్తి, ఈ నేను ప్రధాన వృత్తి దాని యొక్క పుట్టుక స్థానం హృదయమే, అంటే ఈ నేనిన తలంపు ఎక్కడ వస్తుందో నువ్వు చూస్తాంటే ఈ నేనిన తలంపు ఇది అది పుట్టించడం కలుస్తుంది. అప్పుడు అప్పుడు నీ తపస్సు యొక్క స్వరూపం తెలుస్తుంది. నువ్వు తపస్సు అంటే జపం చేసిన వాళ్ళు చూస్తున్నావు. ఈ జపించేవాడిని ఎవడో పట్టు మనం అందరం జపాలు చేస్తున్నాం, కానీ జపించేవాడు ఎవడు అని మనం చూస్తాం. మీరు శివ శివ అంటున్నారు, రామ రామ అంటున్నారు, కృష్ణ కృష్ణ అంటున్నారు, యేసు యేసు అంటున్నారు, బుద్ధ బుద్ధ అంటున్నారు, కానీ ఈ జపించేవాడు ఎవడు, జపం చేసేవాడు ఎవడు? ఆ జపం చేసేవాడిని పట్టుకోవాలి. అది రామస్వామి యొక్క నూతన సందేశం. మీరు జపం చేస్తున్నారు, ఈ జపం చేసే వ్యక్తి అప్పుడు లోపల అంటే ఈ నేరిన మొదటి తలంపు అహంక నేను అని మొట్టమొదటి తలంపు వచ్చేది మిగత తలంపు వస్తుంది. ఈ నేరిన తలంపు రాకుండా మిగత తలంపు ఎవరికి రావు. అంటే నేరిన మొదటి తలంపు ఎక్కడ పుడతాడో వచ్చు మనస్సులు అక్కడ వచ్చి ఆ నేరిన తలంపు వచ్చాకే నాది నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నేను ఆ స్త్రీ శరీరం, నేను పురుషుణ్ణి, నాది జిన్నులు, నేను రాజుల్ని, నేను బ్రాహ్మణ్ని, అది నేను వైశ్యుల్ని అని ఇలా నీ జాతి భేదం, నీ లింగ భేదం, మొత్తం ఏమి కుల భేదం, ఈ ఊరి భేదం, మత భేదం, ఏమి నేనే తలంపు వచ్చాడు లేదా ఏమో వస్తాను కదా, నేనే తలంపు రాకుండా దేవుడు అని నేను తలంపు ఎక్కడ పుడతాను చూడు మనస్ ఎక్కడ ఈ నేను కొట్టేయలేకపోతున్నాను. ఎంతో మందిని కొడుతున్నాను కానీ ఎవరి మనుషులు ఈ మనలో నేను కొట్టలేకపోతున్నాను. ఎంతో మనుషులు ఎంతమంది కొట్టగలుగుతున్నాను కానీ మనలో నేను కొట్టలేకపోతున్నాను. ఈ నేను జీవలక్షణం అంతా ఈ నేను ఈ నేనే ప్రథమ తలంపే జీవి, ఈ నేనే ప్రథమ తలంపే అహంకారం, ఈ నేనే ప్రథమ తలంపే చిక్కే గ్రంథి. నా ఆత్మకి శరీరానికి కలిపే గ్రంథి నేనే తలంపు. అంటే నీకు తలంపు లేనప్పుడు నీకేమి తెలియదు, నీ శరీరం నీకు తెలియదు, మీరు మంత్రం మీద పడుతున్నారో చాప మీద పడుతున్నారో కూడా నీకు తెలియదు. రాత్రి మీరు డీప్ స్లీప్ లో నీ శరీరం శవం పడుతున్నా, మీరు గాలి నిద్రలో ఉండడం నీ శరీరానికి శవాల్సినా. అప్పుడు రామస్వామికి పళనిస్వామి అడిగాడు ఈ పేరేంటే, వేరేం లేదని నీ బ్రాహ్మణస్వామిని చూస్తున్నా ఇక్కడ పళనిస్వామి. అప్పుడు చెప్పారు కదా, అప్పుడు ఈ బ్రాహ్మణస్వామిని చూస్తున్నారా, ఈ ఋషులయ్యా సత్యాన్ని దర్శించినటువంటి వ్యక్తి, ఆత్మను దర్శించినటువంటి వ్యక్తి, ఆత్మను దర్శించిన వాడు ఋషి అవుతాడు. ఋషులతో గొప్ప ఋషిన అంటే గ్రేట్ ఋషి, మహర్షి, మామూలు ఋషి కాదు మహర్షి. పూర్తిని దర్శించినవాడు అంటే దీనికి వేరు కలిగి ఏమని వెంకట్రమణ, వెంకట్రమ వెంకట్రమలో రమణ తీసి చివరికి మహర్షి కలిపాడు. రమణ మహర్షి రమణ మహర్షి అని ఏం చెప్పాడంటే, ఈయన రేపు నుంచి బ్రాహ్మణస్వామిని పిలవకండి, రమణస్వామిని పిలవండి, కానీ భక్తులందరికి రమణస్వామి అంటే భగవన్. ఈ పేరులో తేడం భగవాన్ శ్రీ రమణ మహర్షి కలవడం అనుకుంటున్నాం. గణపశాస్త్రి గారు ఏం చెప్పారంటే, ఈ పేరు రమణ మహర్షి అని పేర్కొన్నాను నేను, ఈయన పేరు రమణ మహర్షి అని పేర్కొడుతున్నాను, కానీ భక్తులందరికీ రమణ మహర్షి అంటారు. ఈయన భక్తులు భగవాన్ సరస్వామి రమణస్వామి భక్తులు రమణస్వామి అంటారు భగవాన్ భగవాన్. అది ఈనాడు కూడా సాంప్రదాయం రమణస్వామి. తర్వాత స్కందాశ్రమం విరూపక్ష గారితో వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మకి ఏమైంది, కట్టుకోవడం చచ్చిపోయారు. వాళ్ళ అమ్మాయిని ఊరితో వచ్చిందా, ఆధారాలను ఓడగొట్టారు అలా తెలుసు. వాళ్ళకున్న ఆధారాలని ఈ పందిరి రాళ్ళని ఓడగట్టామనుకుని పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆధారాలని అరుణాచలేసి ఉంది కదా, ఆమె కానీ చెల్లకూడదు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు పెళ్లి చేస్తే చిన్న కొడుకు పెద్ద తెచ్చిపోయింది. ఈ చిన్న కొడుకు ఎక్కడ దేవస్థానంలో ఉద్యోగం చేసే జీవించిపోయి వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. ఈ మాలు అలంకారానికి ఆధారం కనపడుతున్నాడు. అన్ని ఆధారాలు ఓడగొడితే వచ్చి భగవాన్ దగ్గరకు వచ్చింది. భగవాన్ దగ్గరకు వచ్చి వంట ప్రారంభించింది స్కందాక్షం. భగవాన్ ఆయన చేతులతో మోక్షం ముద్రకిచ్చాడు అలగమ్మకి, గోగు లక్ష్మికి, పళనిస్వామికి. పళనిస్వామిలో కొంచెం డిఫరెన్స్ ఉందంటే నేను మోక్షం కింద మనం చెప్పవచ్చు. ఒక అయ్యో భక్తి ఒక భక్త వస్తున్నప్పుడు పళనిస్వామికి అయితే మోక్షంతో సమానం. కానీ నేరలాగా ఉన్నాడు పళనిస్వామి. కందస్వామి అయ్యేటువంటి వాడు పేరు పెట్టాడు. అది కందస్వామి అనేవాడు ఆశను కష్టపడి కట్టాడు. అది భగవాన్ అడిగాడు దేవస్వామి దానికి ఏం తెలియపడేవాడు, వాడు కష్టపడ్డాడు వాడికి తెలియకట్టాడు. భగవాన్ అన్నారు ఆ కందాశ్రమం కట్టడం కింద ఎంత ఎగుడు దిగుడిగా ఉందో చూస్తే కందస్వామి ఎంత కష్టపడి ఆశ్రమం కట్టాడు మీకు తెలుస్తున్నారు. అది భగవాన్ ఏం పేరు పెడుతుందానికంటే, కందస్వామి కష్టపడి కట్టాడు కందాశ్రమం చేపెట్టినాడు. అంటే అక్కడ కందాశ్రమం స్కందాశ్రమం అయితే అక్కడ భగవాన్ కలిగి 6 సంవత్సరాలు భగవాన్ కలిగి 6 రోజు కాలేదు భగవాన్ శరణం వేసుకుంది. కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా వీడు ఈశ్వరుడు అనే భావం వాడికి రావాలి. ఇది నా కొడుకు, వీడు నా కొడుకు అనే భావం వాడికి ఆ భావాన్ని పోతే ఎవరూ లేకుండా చూసి, ఆ టైంలో ఎవ్వరూ లేకుండా చూసి సాక్షాత్తు తన ఈశ్వరుడిగా కనిపించాడు. ఉంటే నిన్న పెద్ద పెద్ద తాజుపం ఉండి పెద్ద పెద్ద తాజుకోని దొసలు కొట్టేస్తాయి. ఒక పావు ఇంకో పావు ఆడుకుంటున్నాను. ఏ అబ్బాయి అవి తోయేరా, వాటిని తోయేరా, ఆ పావును నేను చూడలేను, వాటిని తోయేరా, వాటిని తోయేరా, పావును చూస్తే నాకు భయమేస్తానరా, అట్లా పావులు తోయేరా, తోయేరా, పావును చూస్తే భయమేస్తాను. ఎవడో నాకు తెలియటం లేదు, ఎవడో నాకు తెలియటం లేదు. అది ఈశ్వరుడు యొక్క రూపాన్ని చూపిస్తున్నాడు. అది సాక్షాత్తు ఈశ్వరుడు సంగతి దళ్ళు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? మహిమ కోసం చూపించడం లేదు, గొప్ప కోసం చూపించడం లేదు. వీడు నా కొడుకడే భావన హృదయంలోంచి బయటకు లాగేయడం కోసం చూపిస్తున్నాడు. ఏ ఏ ఆ పావును తోలేరా, ఆ పావును తోలేరా, వాటిని చూడలేకపోతున్నాడు, చూడలేదు, ఇరికే చేసినట్టు. అలాగే ఇంతకాలం నా కొడుకు అనుకుంటున్నాను, వీడికి నాకు సంబంధం లేదు. వీడెవరో దేవతా పురుషుడు, వీడి శరీరం నా గర్భంలో పుట్టింది కానీ వీడికి నాకు సంబంధం లేదే. ఇంతకాలం నా కొడుకు అనుకుంటున్నానే, నా కొడుకు కాదు, ఈశ్వరుడే, అరుణాచలేశ్వరుడే, కానీ నేను పొరపాటు పడ్డాను, నేను కొడుకు అనుకున్నాను. వీడు నా కొడుకు అనే భావన హృదయంలోంచి బలవంతాన పెట్టించి పెట్టించి మనకు తప్పు వచ్చినట్టు ఆ భావన, ఆ హృదయం లోతు ఆ భావన బయటకు వచ్చింది. ఆ భావన బయటకు వస్తేనే కానీ వీడికి ముందు మాస్ వచ్చే అవకాశం ఉంది. అంటే బలవంతైన వాసన బయటకు రావాలి. అంతకుముందు చెప్పు చూసేవాడు, అంతకుముందు అందరినీ తల్లిని అందరితో పాటు సమానంగా చూసాడు. తల్లి ఏడ్చింది, వీడు నా కొడుకు, అందరితో పాటు నేను సమానంగా చూస్తాడు, ఎక్స్ట్రా గౌరవించాలి. ఇక్కడ అందరూ తీరు వస్తున్నారు, అందరూ చేతితో పాటు నన్ను సమానంగా చూస్తాడు కదా, ఎక్కువ గౌరవించడానికి వీడు మీరు అమ్మని కదా, నేను అనుకుని కదా. భగవాన్ గారు అనేక మంది సాధకులు వస్తున్నారు, అందరూ మూడు సాధకులు అందరు నాకు వచ్చే తీరు అందరూ అమ్మలే నూకోవడం అమ్మ, అందరూ అమ్మలే నూకోవడం అమ్మ. అలా అని చెప్తే సాధికులు ఏడ్చిద భగవాన్ తల్లిని కదా, నన్ను ఎక్కువ చూడద్దా, నీ వాళ్ళు చాటు మీరు ఏడిస్తే ఇవన్నీ మీ అమ్మగారు ఏడుస్తున్నారు, కొంచెం గౌరవంగా కూడా చూడవచ్చు కదా, నన్ను అర్థం ఏమిటి, మమ్మ ఏడుస్తాడుగా, మమ్మ ఏడుస్తాను, ఏడుపు వస్తే మంచిదే కదా, లోపల ఏడుపంతా బయటకు వచ్చేస్తే చివరి శాంతి మిగులుతుంది, ఆనందం మిగులుతుంది. లోపల రోగం, లోపల వేదన, లోపల దుఃఖం, లోపల ఏడుపు, ఏదో రోజు బయటికి రావాలి కదా, ఏదో జన్మలో బయటకు రావాలి కదా, ఆ వచ్చే ఏడుపులు బయటికి రాని మమ్మ ఏడుస్తాడుగా, ఏడుపు పోవడం మంచిదే కదా, ఏడుపంతా పోతే లోపల శాంతి కదా మిగిలేదు, అమ్మ ఏడుస్తాడుగా, మంచిదే కదా, శాంతి మిగులుతుంది కదా చూడండి, ఆనందం ఏడుపంట పోతే ఆనందం మిగులుతుంది. నాకు టైం లేదు, ముగించేస్తాను, కాలం పరిగెడతాను, కాలాన్ని మనం ఆది చేయాలి, కాలం ఈశ్వరు యొక్క స్వరూపం, కాలాన్ని ఆది చేయడం, కాలాన్ని కళ్యాణం చేయడం, మనుషులకి మనం కళ్యాణం చేయడం కదా, కాలాయిస్తాడు, కాల గర్భమే మనందరం కొట్టుకుపోవచ్చు. కాలానికి మించిన బరువు కానీ, కాలాన్ని ఎత్తి బయట పడగలిసిన వస్తువు కానీ, కాలానికి మించిన వస్తువు కానీ లేదు. అంటే భగవద్గీతలో నేను కాలరూపంలో ఉన్నాను, ఆ కాలం వచ్చేటికి ఏమి ఇందిరాగాంధీ శరీరం కూడా పడిపోయింది, కాలంలో అందరూ కొట్టుకుపోవచ్చు. సరే ఆవిడ శరీరం దేహం ప్రయాణ టైం, దేహం పోయే టైం వచ్చింది, కానీ ఈశ్వరుడు నా కొడుకు కాదనే భావన కొంచెం ఇంట్లో ఉంటాను అవగా. ఇలా కొంతమంది ఉపన్యాసాలు చెప్పినప్పుడు చెప్పారు, మీరేం అభివృద్ధి అవటం లేదు, అభివృద్ధి అవుతుంది, మీరందరూ అభివృద్ధి అవుతున్నారు, మీరందరూ ఎంత అభివృద్ధి అవుతున్నారు మీకు తెలియదు, నాకు మీరు గురిస్తోడు కొరవలేదు అభివృద్ధి, దాన్ని స్కేల్ పెట్టి కొరవలేదు, మీ అభివృద్ధి ఎంత అభివృద్ధి అవుతున్నారో నీకే తెలియదు, మీరు అభివృద్ధి అవుతున్నారు, అందులో మీరు సందేహ పడకండి, ఎప్పుడే అభివృద్ధి పెట్టుకోకండి, సంశయాత్మక సంశయాలు ముందు మీ అభివృద్ధి మీరు కొలుచుకోలేదు, గురించి పెట్టి కొలిచింది కదా. తమస్వామి అంటే అవసాన దశ వచ్చింది, మనకు కూడా ఏదో రోజున అవసాన దశ మన హృదయంలో మనకున్న కాంక్షలు, మనకున్న ఆదర్శాలు, మనకున్న ఆశయాలు, మనకున్న వాసనలు, మనకున్న బలహీనతలు, మనకున్న పాపాలు, మనకున్న లోపాలు, మనకున్న రోషాలు, మనకున్న ద్వేషాలు అన్ని మన హృదయంలో దాచుకున్నాయి. మన ఇంట్లో ఏమో ఎన్నప్పట్లో మనకున్న డబ్బు ఎలా పెట్టుకుంటాము, మనకున్న బలహీనతలన్నీ కూడా, మన ఊహించిన ఊహలన్నీ కూడా, మన చేతులతో ఇంద్రియాలతో చేసిన పనులన్నీ కూడా మన హృదయంలో దాచుకుని ఉంటాయి, మనకు కనపడదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు మరణం వచ్చిన టైంలో ఈ హృదయంలో ఈ శిరస్సు ఎవరికైతే శుద్ధి అయిందో వాడికే మోక్షం, కానీ ఈ తలక ఎవరికైతే శుద్ధి కాలేదో వాడికి మోక్షం లేదు. ఈ తలకాలను శుద్ధి కావాలి, మరణించే టైంలో ఈ హృదయంలో ఉన్న కాంక్షలన్నీ కూడా ఈ నగరంలోకి సహస్రంలోకి ఈ హృదయంలో ఇంజిన్ ఈ హృదయం ఇక్కడ దాక్కుంటాయి. మరణ కాలంలో ప్రయాణ కాలంలో ఈ వాసనలో నేనున్నాను 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 నేనున్నాను, నా మాట ఏమిటి నా మాట ఏమిటి, ఒక వాసన తర్వాత ఇంకొక వాసన, ఒక వాసన తర్వాత ఇంకొక వాసన, ఒక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం, ఒక ప్రవృత్తి తర్వాత ఇంకో ప్రవృత్తి, ఒక ఆదర్శం తర్వాత ఇంకొక ఆదర్శం, ఒక దాని తర్వాత ఒక సంస్కారం తర్వాత ఇంకొక సంస్కారం, ఒక బలహీన తర్వాత ఇంకో బలహీనత, ఒక అట్రాక్షన్ తర్వాత ఇంకో అట్రాక్షన్, ఒక తర్వాత ఒకటి లక్షణాలు గుడికట్టుకునే సంస్కారం. అనుకోవాలి. ఈ సరస్సులోకి వచ్చి నా మాట ఏం చూస్తావు, నా మాట ఏం చూస్తావు అనుకోని ఏడుస్తున్నా. ఆ పక్క నా మాట ఏం చేస్తా, పక్క వాడికి నీవు చచ్చిపోతున్నావు చచ్చిపోతున్నావు అనుకుంటాం, నువ్వు మాట్లాడతాడు అనుకుంటాం, వాడి లోపల వేదన. నా మాట ఏం చూస్తావు, నా కోరిక ఎత్తుగా చూస్తావు, నా కోరిక అనేక కోరికలు ఉంటాయి, నువ్వు నేను నెరవేర్చు, నువ్వు నెరవేర్చు ఈ జీవిని తీసుకుంటాయి. మరణ ప్రయాణ కాలం అటువంటి ప్రయాణగత్వం వచ్చింది రామస్వామి తెలియజేయడం అన్నది. ప్రయాణగత్వం వచ్చింది రామస్వామి ఎంతో శిక్షణ ఇచ్చినప్పటికీ, ఎంతో ధైర్యం ఇచ్చినప్పటికీ, అది ఆయన ఎంతో అధిపాధ్యంలో పెట్టినప్పటికి తల్లిని అయినప్పటికీ కొన్ని వందల జన్మలు కొన్ని వేల జన్మలకు సరిపోయే సంస్కారాలు ఇంకా హృదయంలో ఉన్నాయన్న రామస్వామి. పొద్దున్న 8 గంటలకు ప్రారంభించాడు ఆపరేషన్. ఆపరేషన్ ఉదయం 8 గంటలకు కూర్చుంటే ఆపరేషన్ టేబుల్ దగ్గర సాయంత్రం 8 గంటలకు రామస్వామి. 12 గంటలు వారం ఆపరేషన్, గుండె ఆపరేషన్ కూడా ఇంకా 10 అవర్స్ వారం ఆపరేషన్. రామస్వామి దగ్గర కూర్చుని కుడిచేవాడు గుండె వేసి కుడిచేరి గుండె వేసి నొక్కాడు. ఎడం చేయడం తాకండి పెట్టి ఆపరేషన్ ప్రారంభించాడు. ఓ వాసన చూసాడు, అంతులేదు అసలు లోపల వాసన. ఈ ప్రభుత్వం ఏం చేస్తారంటే శరత్లో వస్తుంది శరత్లో. అంటే ఏమంటాడు భగవంతుడు ఏం చెప్పి, ఎవరైతే మరణించే టైంలో నన్ను స్మరిస్తాడో వాడిని మోక్షం ఇస్తాడు. కానీ మనం స్మరించలేము. అయితే భగవంతుడి చేసేది ఇక్కడ మాయ చెప్పాడు, భగవంతుడు మాయ మాట్లాడి అసలు కృష్ణుడే మాయతాడు. మనకి ఈ మాయ మాటలు కొన్ని చెప్పాడు భగవంతుడు నన్ను స్మరిస్తేనే మోక్షిస్తాడు. మనం స్మరించలేము భగవంతుడి మనకి జ్ఞాపకం వాడి బలం కలిగి మన సంస్కారాలి, మనమేం గొడవలేదే, మన లోటు పట్లే, మన ఈకరి చెప్పేందుకు మనం ఆడిస్తాం. కానీ భగవంతుడు మన ప్రయాణ శ్రయాములు మరణించేటందుకు మన గుర్తుకు రారండి. మనం ఎంత రోధించినా వేధించినా మన గుర్తులు రారండి, రారండి భగవంతుడు రాడు. భగవంతుడు చెప్పినట్టు నేను జ్ఞాపకం పెట్టుకుని మీరు మరణించే టైం లేదు. కానీ జ్ఞాపకం రాడు, జ్ఞాపకం రాడు, జ్ఞాపకం రాడు. జీవితం పొడుగున దేనికి మీరు ప్రేమించారు, జీవితం పొడుగున దేనికి మీరు ఆడవించారు, జీవితం పొడుగున దేనికి మీరు విశ్వాసంగా నమ్మారు, మీ నమ్మికలే మీరు మరణించడంలో జ్ఞాపకం వస్తారని దేవుడు ఎందుకు జ్ఞాపకం వస్తారని మీకు. దేవుడు అంటే అమలుగా దేవుడు చూడు కాదండి, పూజ చేయడం కోసం దేవుడు చూడు చేయడానికి మీరు ప్రయత్నించారు. అనేక గంటలు కూర్చున్నారు. భవిష్యత్తు జన్మంలో అనేకమైనటువంటి తమ ప్రభుత్వం లోపల నుంచి వస్తున్నాయి. అవి ఎన్నో సంస్కారాలు వస్తున్నాయి, ఎన్నో సంస్కారాలు వస్తున్నాయి. అలా 12 గంటలు కూర్చున్నాడుగా చివరి సాయంత్రం 8 గంటకి అమ్మయ్యా ఆఖరి సంస్కారం పోయిన తర్వాత కూడా 10 నిమిషాలు చేతి తీయలేక ఇంకా ఏమన్నారు లోపల. 5 గంటలకు 1 గంటకి 1 ఆరింటికి ఆ 1 చేసే వాళ్ళు అన్నారు స్వామి భోజనం అయిపోయింది, మీరు భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చుపోయి ఆపరేషన్ చేయలేదన్నారు. సాయంత్రం 5 గంటకి 1 అయిపోయింది, మీరు భోజనం చేసిన తర్వాత మళ్ళీ నమ్మకాలు కూర్చుంటే ఏమి లోపల ప్రాణం పోవచ్చు. రాత్రి సాయంత్రం 8 గంటల వరకు లేదు అలా కూర్చున్నాను. ప్రాణం పోయిన తర్వాత అమ్మయ్యా అమ్మ ప్రాణం పోలేదు ఆత్మలో పరిచయం. ప్రాణం బయటికి పోతే మన జన్మ, మన ప్రాణాలు మన శక్తులు మన శరీరంలో ఆత్మలు లయం వారు బయటకు ప్రయాణం చేస్తే మన శరీరం పడిగేస్తుంది. ఎంత బరువు తగ్గిపోయి కనిపించారు. ఇంకేదంటే చివరి రోజుల్లో చివరి సంవత్సరంలో శరణాలు నేను నాకు బంధువు ఇంటికి వెళ్ళాను, నేను స్నేహితులు ఇంటికి వెళ్ళాను. నీ చేతులతో ఈ శవాన్ని తీసుకొచ్చి కొండపై ఏదో మూలం పడే, కానీ నీ చేతులతో ఈ శవాన్ని తీసుకొని పడేగా నీ ఇష్టం తెలిసే నా బెడ్డ మొక్కలు చేసినట్టు నీ చేతుడి శవాన్ని కూడా ఏం తీసే నా ఇష్టం. నువ్వు కాలచక్కలేదు కట్టచక్కలేదు ఆ శరణాగతికి కలిపి కానీ నీ గంటలు వాళ్ళు ఆపరేషన్ చేసింది అమ్మాయ అమ్మ మోక్షం. అప్పుడు ఆ శవాన్ని మరుసటి రోజున కిందకి దింపారు. ప్రమోదలిస్తున్న పనులు ధర్మం చేయను అది బొరి అమ్మ శవాన్ని కిందకి తీసుకొచ్చి ఆ శవానికి తన బొరి తీసి అన్ని అక్కడ పెడితే అదేపు మాతృభూతేశ్వర మాతృభూతేశ్వర మాతృ రూపంలో ఉన్నటువంటి ఈశ్వర రూపంలో ఉన్న అమ్మ ఈశ్వర స్వరూపం పొందింది కాబట్టి అది ముక్తి జీవి కావాలి. కాబట్టి ఆవిడ సమాధి మీద లింగం పెట్టే అది తేవాలి. భగవంతుడు నీ చేతులతో రావాలని పడేయండి కానీ ఆవిడ కొంటే నేను ఈ దేవాలయం నిలిచే యోగ్యత ఉండేను. ఆవిడ దేశం నేను ఈ దేవాలయం నిలిచి యోగ్యత ఉండక భగవాన్ అన్నారు. ఆ గోవు లక్ష్మి ఆకుకూర లోప లక్ష్మిగా పుట్టింది కదా, మమ్మ లక్ష్మిలో 12 గంటల వరకు ప్రయత్నం పట్టింది. ఆ లక్ష్మికి మోక్షం రెండు 1948 ఆవు శరీరం విడిచిపెట్టి ఆవుకి మోక్షం ఇవ్వటం కోసం ఆవు పూర్వజన్మలో ఆకుకూర లోప ఆ అమ్మ వెళ్ళిపోతావా లక్ష్మి, అమ్మ ఆ గోవు పేరు లక్ష్మి, ఆవు పేరు లక్ష్మి. అమ్మ వెళ్ళిపోతావా లక్ష్మి, వెళ్ళిపోతావా ఇలా వెళ్ళిపోతా అంటున్నావా, వెళ్ళిపోతున్నా లక్ష్మి దగ్గర కూర్చుని ఆ లక్ష్మి యొక్క తలకాలు ఒళ్ళు పెట్టుకుని ఆవు యొక్క తలకాలు వెళ్ళి ఆ నిమిర నిమృతం నిమ్మరగా నిమృతం అమ్మ వెళ్ళిపోతావా లక్ష్మి వెళ్ళిపోతావని లోపల నా సంస్కారాన్ని ఒక సంస్కారం బయటికి తీయడం చూస్తే అవి ఎంత పవిత్రాలంటే లోపల ఒక సంస్కారం భగవాన్ ప్రయత్నం చేసి తీయవలసిన అవసరం లేకపోయింది. అది గో మనం గొప్పవాళ్ళం ఆవు మన ఎక్కడ అది లక్ష్మి అట్లా అది అవు లోపల
1950 ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం రాత్రి 8:40 ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. 54 సంవత్సరాల అరుణాచలక్ష్మి పుణ్య క్షేత్రంలో ఆయన చేసిన ఈ శుక్రవారం రోజు ఎటువంటి రోజు కానీ ప్రపంచంలో చాలా మంది మహాత్ములు శుక్రవారం రోజు తీసుకుంటారు. మహాత్మా గాంధీ గారు కూడా శుక్రవారం జరిగింది. ఒక మహాత్మా ప్రపంచ ఇతర దేశాల్లో కూడా మన మహాత్మ చరిత్ర చూశాను నేను. వాళ్ళ కూడా ఇంకా శుక్రవారం ఏముందో నాకు తెలియదు కానీ వాళ్ళ కూడా ఎక్కువ మంది శుక్రవారం శరీరం ఇంకొక 3 రోజులు భగవాన్ శరీరం విడిచిపెడతారంట. ఎవరు వచ్చి సాక్షాన్ నమస్కారం ఆ పేరు పెట్టిరే నువ్వు ఈ రోజున అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కారం పెడుతున్నారా? అందరూ ఉదయిస్తున్న సూర్యుడికి పెడతారు నమస్కారం. నువ్వు ఎవరు పెడుతున్నావు? అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కారం. నేను ఆస్తిని విడిచిపెట్టుకున్నాం, మా పొలాన్ని విడిచిపెట్టుకున్నాం, మా దేశాన్ని విడిచిపెట్టుకున్నాం, మా బంధువులు విడిచిపెట్టుకున్నాం, మా రక్త సంబంధం వాళ్ళందరం విడిచిపెట్టుకున్నాం. వచ్చి ఈ దేశంలో ఈ పాదాల గది పడము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఇవే మా బంధువు, ఇవే మా స్నేహితుడు, ఇవే మా ఆస్తి, ఇదే నాడు మా గణ్యం, ఇదే నాడు సాధన అయ్యా. మాకు ఏర్పడే కారణం ఏం లేదు, ఇదే నాడు సాధన, ఇదే నాడు గణ్యం అయ్యా. నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను, మన విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆ బంధువులు
పూర్వజన్మంలో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నాం. పూర్వజన్మంలో ఏ సంబంధం లేకుండా ఇక్కడ మనం కలుసుకున్నాం. ఇక్కడ మనం ఈ సంబంధం మళ్ళీ మరో విషయం మళ్ళీ కలపట. భగవాన్ చెప్పిన సమాధానం ఏనండి, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్. ఐ షల్ బి హియర్ అండ్ గోయింగ్ మై ఫ్యూచర్ టెన్స్ వస్తున్నాయి. ఐ షల్ బి హియర్ అండ్ ఐఎమ్ హియర్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్ అండ్. హస్బాండ్ అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను? నీ ఐటమ్ చూడలేదు, నీ ఐటమ్ నీ ఐటమ్ చూడ ఎక్కడ ఉంది? నీ ఐటమ్ లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్. పూర్వజన్మంలో ఏ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నాం. ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? చివరి రోజుల్లో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్కి ఎవరో డాక్టర్లు వచ్చేవారు, ఆపరేషన్ చేసేవారు. దేహానికి ఎప్పుడు దూరంగా ఉన్నా పైగా సన్ని డాక్టర్ సన్యాలని ఒక డాక్టర్ చెప్పాడు. ఆయనకి ఆపరేషన్ చేస్తుంటే ఈ శరీరం ఈయంతేనా లేదా ఇంకో ఎవరైనా అనిపించలేక వాళ్ళ స్వామి మీకు ఏమైనా కురుపు తగ్గుతుంది? ఏమో మనకేం తెలుస్తున్నాయా, ఈ కురుపు డాక్టర్లు దెబ్బలాడుకుంటున్నారు. నేను ఏం చేస్తాను చూడడానికి కురుపుని కోస్తున్నారు వాళ్ళు. మీ సంగతి ఏంటి, నేను చూస్తాను కురుపు అంటాను, మనకెందుకు ఈ గొడవ అనమాట. ఇక్కడ సన్యాలు ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పి అనుకున్నమాట, ఈ శరీరం ఈయందేనా లేకపోతే ఇంకోటి ఎవడదని అయితే సరిగ్గా పాపం ఆయనకి పెద్ద ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా కొంచెం స్పిరిట్ ఉడికింది. అంటే చెయ్యి ఉడికింది, మేము పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసేప్పుడు ఒకసారి వనకొచ్చు. ఆపరేషన్ చేసే ముందు స్పిరిట్ క్లీన్ చేస్తారు, ఆపరేషన్ చేసి బాగుండదు. ఆ స్పిరిట్ ఒడికి కొంచెం ఎక్కువ ఒడికింది, ఎక్కువ ఒడికినప్పుడు డాక్టర్ కంగారు పడేవనంటే అది సారీ అక్క. అంటే ఏమని అంటే ఏమనుకోకుండా ఇది స్పిరిట్ పొడపాటును ఎక్కువ ఒడికింది. అదేంటి అయ్యా, నేను స్పిరిట్ లో స్నానం చేయించే ప్రతి ఒక్క స్పిరిట్ లో స్నానం చేయాలి కదా. నా స్పిరిట్ అంటే ఆత్మ ఒక అర్థం, స్పిరిట్ అంటే ఒక ఆత్మ ఒక అర్థం ఇంగ్లీష్ లో. అంటే ఆ ఏమనంటే, నేను స్పిరిట్ లో స్నానం చేయించండి, మీరు బాధపడుతున్నారా? ప్రతి ఒక్క అందులో స్నానం చేయవలసిందే అన్నట్టు. అంటే ఆత్మలో స్నానం చేయవలసింది. రమణస్వామి చెప్పాడు, ఆత్మను తెలుసుకున్నాక మనం పోతే మనకేం నష్టం కదండి. ఆత్మను తెలుసుకోకుండా మనం ఎన్ని తెలుసుకున్నప్పటికీ, ఎన్ని సంపాదించినప్పటికీ మన శరీరం గుర్తు మొత్తం పొందిదంతా నష్టం. చివరి రోజుల్లో ఆయన ఇంకా చరిత్ర ముగించేస్తాను. 1950 ఏప్రిల్ నెల 14వ తేదీ నేను చైడేకి క్యాటర్లీ అని పేరు పెట్టాను. అందరికీ శుక్రవారం అంటే ఇష్టం, లక్ష్మీ కటాక్షం. కానీ శుక్రవారం చాలా మంది మహాత్మను తీసుకుంటారు. నేను ప్రపంచంలో గేట్ పీపుల్ ఎక్కువ పెద్ద సైంటిస్టుని, పెద్ద ఫిలాసఫర్స్ ని, పెద్ద సేజెస్ ని, ఫేమస్ డాక్టర్స్ ని చూడండి, ఎక్కువ మంది పెద్దవాళ్ళు శుక్రవారం చచ్చిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా శుక్రవారం పోయారు. వరల్డ్ ఇక్కడే కదండి, వరల్డ్ గేట్స్ ని చూడండి, 190 మంది శుక్రవారం చచ్చిపోయారు. దానికి ఏంటంటే నేను ఫ్రైడే ఏమంటానంటే క్యాటర్ ఫ్రైడే అంటాను. చాలా మంది లాక్కుపోయింది శుక్రవారం రోజు. భగవాన్ కూడా 1955 ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 8:47 సరిగ్గా ఆ శరీరం విడిచిపెడతారన్నది ఆయనకి అరుణాచల శివ చేస్తున్నారు. భక్తులు చేస్తున్న ఒకసారి కళ్ళు తెరిచారు. సరిగ్గా ఆ క్యాన్సర్ రోగం అండి ఆయన శరీరం విడిచిపెట్టారు. మీకు కావాల్సింటే అది న్యూస్ పేపర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒక పెద్ద కాంతి ఆకాశంలో బయలుదేరి తెలుగు అరుణాచల శిఖరంలో కలిసింది.
మనస్సు తాత్కాలికంగా సావటం లేదు, పెర్మనెంట్ గా సావటం లేదు. ధ్యానం చేస్తే తాత్కాలికంగా మనస్సు చావచ్చు, ఉరికే అలా కుదిరిగా 10 నిమిషాలు అలాగే ఉంటుంది. తాత్కాలికంగా చావటం కాదు అహంకారం, పెర్మనెంట్ గా చావాలి. తాత్కాలికంగా చస్తే నీకు సమస్య పరిష్కారం కాదు, మనస్సు అనేది శాశ్వతంగా చనిపోవాలండి. తాత్కాలికంగా కాదు, టెంపరీగా కాదు, అది పెర్మనెంట్ గా శాశ్వతంగా అది మరణించాలి. ఇది అహంకారం యొక్క మూలాన్వేషణ చేయమని ఆయన ప్రత్యేకంగా మానవ జాతికి బోధించినటువంటి బోధ ఏంటంటే, నీకు మనస్సుంది, దానికి ఒక మూలం ఉంది, ఆ మూలం ఎక్కడో లేదు. నీ నేను నేను నువ్వు అనే తలంపు ఎక్కడి నుంచో రావటం లేదు, సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచే వస్తాను. దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని మీరు అనుకోవచ్చు, కైలాసంలో ఉన్నాడని అనుకోవచ్చు. ఇవన్నీ మాయా కల్పితాలు. ఉన్నది ఒకటే వస్తువు, అది ఆత్మ. దానికి కళ్ళు తెరవలసింది ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో మరొకసారి కాకపోయినా మరొకసారి. నిజమైన జ్ఞానం అదే. అక్కడికి వచ్చి వాడు సుఖపడతాడు. ఈ లోకంలో ఒక్కడే నిజమైన సుఖం ఉన్నాడు, వాడి జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి. అందుచేత ఈ మనస్సు యొక్క మూలాన్ని వెతికే వరకు ఆ మనస్సు యొక్క నీకు మనస్సు సమస్య పరిష్కారం కాదు. నీ నేననేది మనస్సే, నేను నేనని మనం అనేది మనస్సే. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది? నువ్వు ఎక్కడి నుంచో వస్తోంది అనుకోకు, నీ లోపల నుంచే వస్తోంది. బయట నుంచి రావటం లేదు, నీ లోపల నుంచి ఎక్కడ వస్తోంది? ఎక్కడి దేవుని దగ్గర నుంచే వస్తోంది. అంచేది నేననే తలంపును పట్టుకుని నీ మనస్సును అంతర్ముఖ పరిచి నీ నేనని మొదల్లోకి వెళితే నువ్వు దేవుణ్ణే పట్టుకుంటావు, నువ్వు దేవుడి అవుతావు. అప్పుడు జీవ లక్షణాలు పోతాయి, అప్పుడు దైవ స్వరూపాన్ని నువ్వు పొందుతావు. అది ఎక్కడ ఉందంటే ఇప్పుడే ఎక్కడ ఉంది, నీ హృదయంలోనే ఉంది. సత్యంగా నీకు అది తెలుస్తుంది. నీకు తెలుసున్నా నీకు తెలియపోయినది అక్కడ ఉంది. భగవాన్ చెబుతూ ఉన్నారు, మనం అందరం మోక్షంలోనే ఉన్నాం, దేవారంలో ఉన్నామని అనుకుంటున్నాం. ఇది పెద్ద అబద్ధం. దేవారంలో లేవు, మనం అందరం మోక్షంలో ఉన్నాము. మన దేహాలు భీమారంలో ఉన్నాయి, కాని మనం అందరం ఎక్కడున్నాం? మరి మోక్షంలోనే ఉన్నాం. అయితే దుఃఖం ఎందుకు వస్తుంది? మనం మోక్షంలోనే ఉన్నాం, మోక్షంలో ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు, అంటే దుఃఖం వస్తుంది. అక్కడ భగవాన్ చెప్పారు, మీరేదో సంపాదించటం వల్ల మోక్షం వచ్చేది ఉంటే కాల ప్రవాహంలో అది కొట్టుకుపోవలసిందే. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. మీరు సంపాదించటం వల్ల, మీ ప్రయత్నం వల్ల, మీ తెలివి వల్లే కనుక మోక్షం వచ్చేది ఉంటే ఆ మోక్షం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మొఘలాయ సామ్రాజ్యం కొట్టుకుపోయినట్టే, మహాసామ్రాజ్యాలు శిథిలం అయిపోయినట్టే, అనేక నాగరికతలు ఏ విధంగా అయితే శిథిలం అయిపోయినాయో అలాగే కాల ప్రవాహంలో ఈ మోక్షం కూడా కొట్టుకుపోతుంది. అది నువ్వు సంపాదించేది కాదు, నీ ఎఫర్ట్ వల్ల వచ్చేది కాదు. అది సహజంగా అది అక్కడే ఉంది, అది హృదయంలోనే ఉంది. నీ మనస్సును రవ్వంత ముళ్ళంత నువ్వు అంతర్ముఖం చేయగలిగావా? ఆ మోక్ష స్థితి నేను గుంజుకుంటుంది. అందుచేత గురువు చేసే పని నీ మనస్సును అంతర్ముఖం చేయటమే. వాడే గురువు. నీ మనస్సును ఏ గురువు అయితే అంతర్ముఖం చేయలేడో వాడు గురువు కదా, రాక్షసుడు. నీ మనస్సుని ఏ గురువు అయితే అంతర్ముఖం చేయలేడో వాడి గురువు కాదండి, వాడు రాక్షసుడండి. మనస్సును అంతర్ముఖం చేయగలిగిన వాడే గురువు. అందుచేత అది ఎక్కడుంది? మనం అందరం మోక్షంలోనే ఉన్నాం. మోక్షం ఎక్కడుంది? మన హృదయంలో ఇక్కడే ఉంది. అయితే ఆధ్యాత్మిక హృదయం ఈ శరీరంలో ఒక భాగం కాదు. నేను నడుస్తున్నానండి, ఎవరు నడుస్తున్నారండి? కాళ్ళు నడుస్తున్నాయి. నేను మాట్లాడుతున్నానండి, నా నోరు మాట్లాడుతుంది. కానీ ఏమంటా, నేను మాట్లాడుతున్నానన్నాను. నా చెయ్యి ఎక్కడ పెట్టాలండి? నోటి దగ్గర పెట్టాలి. నేను మాట్లాడుతున్నాను, కానీ చెయ్యి నేను మాట్లాడుతున్నాను అని అంటాం. మనం దేనితో నడుస్తామండి? కాళ్ళతోటి నడుస్తాం. కాళ్ళతోటి కదా నడిచేది, కాళ్ళతోటి నడుస్తాం. కానీ నేను నడుస్తున్నానన్నప్పుడు కాళ్ళ మీద చెయ్యి పెట్టాం. నేను నడుస్తున్నాను ఇక్కడ చెయ్యి పెడతాం. ఏమండి పని ఎవరు చేస్తాయి? చేతులు పని చేస్తాయి. కానీ చేతులు పని చేస్తాంటే నేను పని చేస్తున్నాను, చేతి మీద చెయ్యి పెట్టాం. నేను పని చేస్తున్నాను, ఇక్కడ చెయ్యి పెడతాం. ఇంకే మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఈ మొదటి తలంపు ఎక్కడి నుంచి వస్తోంది? ఇక్కడి నుంచి వస్తోంది. ఆధ్యాత్మిక హృదయం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అది దేహానికి దానికి హాని మాత్రమే కూడా సంబంధం. అయితే ఆధ్యాత్మిక హృదయం హృదయంలో ఉంది, ఈ దేహంలో ఉంది. అయితే ఈ దేహం ఒక భాగం కాదు, ఈ ఫిజికల్ హార్ట్ కాలేది. ఈ ఫిజికల్ హార్ట్ శ్మశానంలో బయలేరి గ్రౌండ్ లో కాలిపోతుంది. ఆధ్యాత్మిక హృదయం ఇక్కడ ఉంది. అదే కనుక ఆధ్యాత్మిక హృదయమే కనుక ఇక్కడ లేకపోతే, ఇక్కడ కనుక గాడ్ లేకపోతే, ఇక్కడ కనుక డిగ్నిటీ లేకపోతే, ఇక్కడ కనుక సంథింగ్ లేకపోతే, అసలు నేననే తలంపు రావటానికి అవకాశం లేనే లేదు. అది అరైజ్ కావటానికి అవకాశం లేనే లేదు. నథింగ్ లోంచి ఏమి రాదు, సంథింగ్ లోంచి ఏదైనా వస్తుంది. నా జేబులో ఒక రూపాయి ఉంటే నీకు ఒక పావల ఇవ్వగలను. నా జేబులో ఏమీ లేనప్పుడు నీకు నేను ఇవ్వగలను. ఏదో సంథింగ్ అక్కడ ఉంది. ఆ సంగతి దేవుడు అనండి, కాన్షియస్నెస్ అనండి, చైతన్యం అనండి, డివినిటీ అనండి, ఏది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనండి, నీకు నచ్చిన పేరుతో, లేదా యేసుక్రీస్తు చెప్పినప్పుడు స్వర్గరాజ్యం అనండి, లేదా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణం అనండి, లేదా హిందువులు చెప్పినటువంటి లిబరేషన్ అనండి, ఏ మతానికి ఏ పేరు పెట్టినప్పటికీ ఉన్నది ఒకటే వస్తువు. దానికి నువ్వు ఏ జన్మలైతే కళ్ళు తెరిచావో అదే నీ కడసారి జన్మ. అది ఎక్కడ ఉంది? అది ఇక్కడే ఉంది, ప్రత్యక్షంగా ఉంది, అది పరోక్షం కాదు, ప్రత్యక్షంగా ఉంది, అది నీ హృదయంలోనుంది. అయితే ఇక్కడ ఉందంటే ఈ దేహంలో ఒక భాగం కాదు, ఈ దేహంలో ఈ ఆధ్యాత్మిక హృదయం కూడా, ఇక్కడున్న కాన్షియస్నెస్ కూడా ఈ దేహంలో ఒక భాగం. అయితే శ్మశానంలో ఈ దేహం కాలినప్పుడు అది కూడా కాలిపోతుందండి. శ్మశానంలో మన శరీరం కాలినప్పుడు ముందు చర్మం కాలిపోతుంది, తర్వాత ఏం కాల్సిందండి, తర్వాత మాంసం కాలిపోతుంది, ఆఖరిని ఏం కలుపుతాయండి, ఎముకలు కాలిపోతాయి. అన్ని కాలిపోయిన తర్వాత కూడా కావాలనేది ఒకటి, అది నేను. భగవాన్ అన్నారు నీ దేహాన్ని పుడకలు కాలుస్తాయి, కిడకలు కాలుస్తాయి, కానీ ఈ భౌతికమైన అగ్ని నీ అజ్ఞానాన్ని మటుకు కాల్చలేదు, పొలాల కాల్చలేదు, కిడకల కాల్చలేదు, ఏది జ్ఞానాగ్ని రావు. ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానాగ్ని వచ్చి ఈ అజ్ఞానాన్ని దహనం చేయవలసిందే, కానీ ఆ భౌతికమైన అగ్ని ఈ అజ్ఞానాన్ని దహనం చేయలేదు. జ్ఞానాగ్ని రావాలి, ఆ జ్ఞానాగ్ని వస్తేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అజ్ఞానం కాలనే కాదు. అజ్ఞానం ఎక్కడ ఉందండి, టౌన్ స్టేషన్ దగ్గర ఉందా, సెంట్రల్ స్టేషన్? అజ్ఞానం ఎక్కడుంది, వెతకండి. అజ్ఞానం ఎక్కడుంది, ఏ స్టేషన్ దగ్గర ఉంది? అజ్ఞానం ఎక్కడుంది, మన అహంకారమే అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడో ఉందనుకుంటున్నామా, నా అహంకారమే అజ్ఞానం. అహంకారం అంటే ఏమిటి, కోపం అని మీరు అనుకోవచ్చు. అహంకారం అంటే కోపం కాదు, కోపం అహంకారం అనుకోవచ్చు. ఒకసారి భగవాన్ దగ్గరికి ఎవరు వచ్చారు, శాస్త్ర బ్రాహ్మణ అయిన భగవాన్ దగ్గరికి వచ్చిన ఆయన, ఆయన వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చానంటే మీరు మీ ఒకటే క్యాస్ట్ అని భగవాన్ సరి సరి అన్నారట. సరే మీ గోత్రం నా గోత్రం ఒకటే అన్నారట భగవాన్ సరి సరి అన్నారట. సరే మీ కలర్ బాడీ కలర్ మీ కలర్ నా కలర్ ఒకటే అన్నారట, సరి సరి అన్నారట, సరి సరి అన్నారట. ఏమండి, సరే వయసు చెప్పేశారు, కలర్ చెప్పేశారు, గోత్రం చెప్పేశారు, క్యాస్ట్ చెప్పేశారు, అన్ని చెప్పేశారు, సరి సరి అన్నారట భగవాన్. అప్పుడు లాస్ట్ భగవాన్ ఏమన్నారట, మీరు అన్ని చెప్పారు, ఒకటి మర్చిపోయారు, మీ హృదయంలో నా హృదయంలో ఉన్న ఆత్మ ఒకటే, అది ప్రధానమైంది, అది ప్రధానమైనది అంటే మీరు ప్రధానమైనది వదిలేసి అప్రధానమైన విషయాలని చెప్పారు అన్నారట భగవాన్. మీ హృదయంలో నా హృదయమైనది ఒకటే ఉంది ఆత్మ, దానికి మరణం లేదు, అది ప్రధానమైంది. ఇవన్నీ కల్పించినాయి, కలరు గోత్రాలు ఇవన్నీ కల్పించినవే. 1500 సంవత్సరాల పూర్వం ఈ భారతదేశంలో ఇంటి పేర్లు ఏ ఉండేవి? మీరు 1500 ఇయర్స్ బ్యాక్ కల్పిస్తే భారతదేశ చరిత్రలో ఇంటి పేర్లు ఇదే, ఇవన్నీ హ్యూమన్ మైండ్ అయితే కల్పించినాయి. అంటే భగవాన్ ఏమన్నారట, మీరు అన్ని చెప్పారు, ఒకటి మర్చిపోయారు, మీ హృదయంలో నా హృదయంలో ఉన్న ఆత్మ ఒకటే, అది ప్రధానమైంది, అది ప్రధానమైనది అంటే మీ ప్రధానమైనది వదిలేసి అప్రధానమైన విషయాలని చెప్పారు అన్నారు భగవాన్. ప్రధానమైన విషయం ఆయన మర్చిపోయాడు కాబట్టి అప్రధానమైన విషయాలు జ్ఞాపకం వచ్చినాయి, కానీ ఆత్మస్ఫురణ ఉంటే, ఆత్మలో కనుక ఆయన నిజంగా మేలుకుని ఉంటే ఈ క్యాస్ట్ కానీ, ఈ ఏజ్ కానీ, ఈ బాడీ కలర్ కానీ, ఈ సెక్స్ కానీ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఉండేవి కాదు. అందుచేత మన హృదయంలో ఆత్మ ఉంది, అది ప్రత్యక్షంగా ఉంది. అందుచేత మనకి చెయ్యి ఎప్పుడు చూసేది, మనం ఎక్కడికి చెయ్యి ఎక్కడే పెడతాం. ఎందుచేత ఉనికి అక్కడే ఉంది, బీయింగ్ అక్కడే ఉంది. అందుచేత ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, 16వ సంవత్సరంలోనే ఆయన మృత్యానుభవం మరణానుభవం వచ్చింది, మరణానుభవం వచ్చిన తర్వాత ఈ దేహం తాను కాదని విడిపోయాడు. ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ కాదు, ఐఎమ్ ఐదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ అని మామూలుగా మనం ఉపనిషత్తుల్లో చెప్పు, మనకి ఏజ్ కోసం చెబుతా ఉంటారు, అది కాదు. ఐఎమ్ ఐదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమోటల్ సెల్ఫ్ ఐఎమ్, ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఏమండి ఈ మరి మన శాస్త్రాలు, నేను దేహమున కాదు, నేను మనస్సున కాదు, నేను ఆత్మని ఆ చైతన్యాన్ని అని మన పుస్తకాల్లో ఉన్నాయి, మన వేదాల్లో ఉన్నాయి. ఐఎమ్ ఐదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఈ మోటల్ సెల్ఫ్ ఐఎమ్, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని అని మన పుస్తకాల్లో ఉంటే దానికి భగవాన్ అన్నారు నేను కుక్కన కాదు, నేను నక్కన కాదు, నేను మనిషిని ఎవడైనా అనుకుంటాడా? నేను మనిషి అని నాకు తెలుస్తుందా లేదా? ఎవరన్నా అడిగితే మీరు మనిషిని మీకు తెలుస్తుంది, నేను కుక్కను కాదండి, నక్కను కాదండి, నేను మనిషిని అని మీరు చెబుతారా? ముందే నేను మనిషిని చెబుతారా? అంచేది ఏంటి, నేను దేహాన్ని కాదు, నేను మానవుని కాదు, నేను ఆత్మను అనుకోవటం ఎలా ఉందంటే నేను నక్కను కాదు, నేను కుక్కను కాదు, నేను మనిషిని అనుకోవటం లాగే ఉంది. అంచేది నువ్వు దేహాన్ని అనుకున్నా నువ్వు ఆత్మవే, నువ్వు మనస్సు అనుకున్నా నువ్వు ఆత్మవే, నువ్వు ఆత్మ అనుకున్నప్పుడు నీ ఆత్మవే. నీకు తెలియకపోవచ్చు, నీకు తెలుసున్నది అక్కడ ఉంది, తెలియకపోయినా అది అక్కడ ఉంది, ఉనికి దాన్ని నువ్వు గుర్తించడమే, దాని ఉనికి నువ్వు గుర్తించడమే నువ్వు చేయవలసిన పని. అంటే ఈ నేననే తలంపు ఎక్కడి నుంచో వస్తున్నానని మీరు అనుకోకుండా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ దేవుడు ఎక్కడున్నాడు, అహమాత్మా గుడాకేశ నేను అందరి హృదయాల్లో ఉన్నానని చెబుతున్నాడు. మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి యాత్రలు చేస్తాం, ఎక్కడ దేవుడు తిరుగుతాడేమని తాను భగవంతుడు హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు. హృదయంలో మనం వెతకటం లేదు, బాహ్యంగా వెతుకుతున్నాం. అంటే మనకు చర్మ దృష్టి, బాహ్య దృష్టి, అందుచేత బాహ్యంగా వెతుకుతున్నాం. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అంతటా వ్యాపించిన చైతన్యమే, అంతటా ఉన్న భ్రమమే నీ హృదయంలో కూడా ఉంది. అది వేరు, ఇది వేరు కాదు. నీ హృదయంలో ఉంటుంది ఆత్మను తెలిస్తే బయటన్న బ్రహ్మకి దీనికి భేదము లేదన్న స్ఫురణ నీకు తెలుస్తుంది. ఈ బుద్ధికి ఆ గ్రాహ్యం కలుగుతుంది అని భగవాన్ చెప్పారు. ఎందుకంటే నీకు స్వేచ్ఛ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, నీకు హ్యాపీనెస్ లేదు. ఇంకటి హ్యాపీనెస్ ఎక్కడుంది? నీ హృదయంలో ఆత్మలో ఉంది. ఫ్రీడమ్ ఎక్కడుంది? ఆత్మలో ఉంది. అంటే ఆత్మను గ్రహించే వరకు నీకు హ్యాపీనెస్ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, నీకు ఎక్కడున్న లైఫ్ లేనే లేదు. అందుచేత ఈ లేనినే తలంపు ఎక్కడ పుడతాందో ఆ పుట్టిన ఆ ప్లేస్ ని కనుక నువ్వు చూడగలిగితే అప్పుడు నీకు అహంకారం అణిగిపోతుంది. ఈ లేని పోతుందేమనే మనకు భయం, ఈ నేను మూలం తెలుసుకుంటే ఈ నేను పోతుందేమనే భయం. ప్రపంచంలో ఎవరికి దేవుడు కనపడకపోవడానికి కారణం ఒకటే అని చెప్పారు పదం. అందరూ పెద్ద పెద్ద ఈతగాళ్ళు దిగారటండి, కాలువలో దిగటండి. అందరూ పెద్ద ఈతగాళ్ళు అనేటండి, ఎవడు గజిని కదలటలేదట్టిందా? భగవాన్ చెప్పేటట్టు అందరూ గజ ఈతగాళ్ళ, ఎవడు గజిని కదలటలేదండి. అందరూ గజి ఈతగాళ్ళు అనేటండి, ఈతమని దిగారటండి, ఎవడు గజిని కదలటలేదట్టిండు. మేము సాధన చేస్తున్నాం, మేము సాధన చేస్తున్నాం, అందరూ సాధకులు అనేటండి, కానీ గాడ్ ఎక్స్పీరియన్స్ ఎవరికి రావటం లేదు. దీనికి కారణం ఏం చెప్పారంటే భగవాన్, సాధన చేసినప్పటికీ నీకు ఎక్స్పీరియన్స్ అనుభవం నీకు ఎందుకు కలగటం లేదంటే దీన్ని భగవాన్ చెప్పిన ఏంటంటే నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టానికి నువ్వు ఇష్టపడు, ఈ అహంకారాన్ని అట్టే పెట్టుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు, ఈ అహంకారాన్ని అట్టే పెట్టుకుని అహంకారంతో దేవుని చూడాలని ప్రయత్నం చేస్తున్నావు. అంచేది నువ్వు సక్సెస్ అవ్వలేకపోతావు. నీ సాధనలో నువ్వు సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే అహంకారం అలాగే ఉండాలి, అహంకారానికి దేవుడు కనిపించాలి, అందుచేత నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు. అందుచేత ఈ అహంకారానికి అది ఎప్పుడైతే అణిగిపోయిందో, అహంకారం యొక్క మూలం ఎప్పుడైతే మనకు కనిపించిందో, ఆ సోర్స్ ని ఎప్పుడైతే చూడగలిగామో, అది దానంతగా అది పడిపోయి ఈ నేను పోతుందేమని మీరు కంగారు పడకండి. ఇవి దేహ పరిమితమైన నేను పోతుంది, ఇంకొక నేను ఆ మహా చైతన్యం నేను, నేను అపరిమితమైనటువంటిది. ఈ నేను పరిమితమైనది, ఆ నేను కూడా మీకు స్ఫురిస్తుంది, అది అపరిమితమైనది. అప్పుడు కూడా నేను పోదు మీరు కంగారు పడకండి. ఈ నేను పోయి ఈ పరిమితమైన నేను పోతుంది, కానీ దీని ప్లేస్ లో ఇంకో నేను వస్తుంది. ఏది దానికి మటుకి పరిమితం లేదు, దానికి దుఃఖం లేదు, దానికి మరణం లేదు. ఇంకేదంటే మరణం కూడా ఒక తలంపు. అది అర్థమైతే మాకు దుఃఖం రాదు రాదు. మీరు రోజు స్నానం చేస్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు అన్నం తింటున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు సినిమాకి వెళ్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు బడికి వెళ్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు వంట చేసుకుంటున్నారు, మీకు భయం వేస్తుందా? చావు కూడా ఒక ఇన్సిడెంట్, అయితే ఒకసారిగా చేస్తాం. మనం జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటున్నాం అంటే ఆఖరోసారి చివరిసారి చేసే పని ఏమిటంటే మరణించడం. దేహం మరణించడం కూడా ఒక పని, అనేక పనులు అదొక పని. అంటే ఇందులో కంగారు పడవలసిన పని లేదు, ఇన్సిడెంట్ మాత్రం అదొక పని మాత్రం. అదే దేహం మరణిస్తాను నువ్వు కాదు, జ్ఞానికి మరణం లేదు. ఎందుకంటే జ్ఞానికి తలంపు లేదు కాదు. తలంపు ఉన్నవాడికి మరణం, తలంపు లేని వాడికి మరణం లేదు. అహంకారం ఉందని చెప్పే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఈ సృష్టి ఉంది, దేవుడు. ఈ సృష్టి అంతా కూడా, ఈ ఖగోళం అంతా కూడా, ఈ యూనివర్సే కాదు, కేవలం ఈ వరలు, ఈ భౌతికమైన ఈ ప్రపంచమే కాదు, సూర్యగోళం, చంద్రగోళం, మొత్తం యూనివర్స్ అంతా కూడా, నువ్వు, నేను, ఈశ్వరుడు, మొత్తం అందరం కూడా ఈ నేనిన మొదటి తలంపు, ఈ ఒంటి స్తంభం మేడ మీద సృష్టి ఆధారం. మొత్తం అంతా కూడా నువ్వు, నేను, ఈ ప్రపంచం, భగవంతుడు, మొత్తం అంతా కూడా ఈ నేననే మొదటి తలంపు అనే ఒంటి స్తంభం మీద ఆధారపడు. నేనుంటే నువ్వు ఉన్నావు, నేనుంటే ఈ లోకం ఉంది, నేనుంటే పునర్జన్మ ఉంది, నేనుంటే దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఈ నేను లేకపోతే ఏమి లేదు, ఉన్నది ఒకటే రా. ఈ నేననే తలంపు, ఈ మొదటి తలంపు ఉన్నంతకాలం పుణ్యం ఉంది, ఈ పాపం ఉంది. ఆ మొదటి తలంపు ఎప్పుడైతే రాలిపోయిందో వాడికి పుణ్యం చోటి పాపం చోటి సంబంధం లేదు వాడు. అంటే పాపం ఎక్కడుంది? ఈ కర్తృత్వ బుద్ధికి. పుణ్యం ఎక్కడుంది? ఈ కర్తృత్వ బుద్ధికి. ఈ నేననే తలంపు విడిచిపెట్టి, కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టి ఈ మూడు లోకాలని సంహారం చేసిన నీకు పాపం లేదు. ఎవరు ఏ క్యాస్ట్ అయినప్పటికీ, ఎవరు ఏ రిలీజియన్ అయినప్పటికీ, ఎవరు ఏ లోకంలో ఉన్నప్పటికీ, ఇతర లోకాల్లో ఉన్నప్పటికీ, పరలోకాల్లో ఉన్నప్పటికీ, దేహ బుద్ధి నిశ్శేషంగా నశించే వరకు, దేహ బుద్ధి వేరుతో సహా పూర్తిగా నశించే వరకు దేహ బుద్ధి వాడికి జ్ఞానం కలదు. వాడు ఏ రిలీజియన్కి సంబంధించిన వాడైనా సరే దేహ బుద్ధి పూర్తిగా నశించాలి, అప్పుడు కానీ వాడికి జ్ఞానం ఉదయించాలి. జ్ఞానం కలిగిన వెంటనే ఆ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. మనం పని చేస్తాం, జ్ఞాని పని చేయడు. జ్ఞాని ద్వారా పని జరుగుతుంది. ఎందుకంటే అది కర్త లేదు,
ఆ మహాకర్తే ఇతరు కూడా కర్తగా ఉన్నారు.
ఈశ్వరుడు సంకల్పిస్తాడు, మనం సంకల్పిస్తాం, ఆ సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు పని జరిగింది ఇదంతా మన తెలివి అనుకుంటాం. ఏమండి మనకేదైనా పని జరిగింది అనుకోండి, మనం అనుకున్న పని జరిగింది అనుకోండి, ఇదంతా మన తెలివితేటలో, ఇదంతా మన అచీవ్మెంట్, ఇదంతా మనం సాధించాం అనుకుంటాం. అంటే ఈశ్వరుడు సంకల్పిస్తాడటండి, మనం సంకల్పిస్తామటండి, ఆ సంకల్పం ఈ సంకల్పం కలిసినప్పుడు ఆ పని జరుగుతుందటండి, అప్పుడు మన తెలివి అనుకుంటామట. ఒకసారి ఆ సంకల్పం ఇక్కడ సంకల్పం డిఫర్ అవుతుందండి, అప్పుడు ఆ సంకల్పం జరుగుతుంది, ఇప్పుడు జరగదండి, అప్పుడు మనం ఏమనుకుంటాండి, భగవంతుని నన్ను ఇలా చేసేశాడని. అది జరిగేది ఆయన సంకల్పమే, జరగనప్పుడు ఆయన సంకల్పమే. ఈ సంకల్పానికి శక్తి లేదు, కోరికకి శక్తి లేదు. కోరికే కనుక శక్తి ఉంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుకోవాలి. మనకి ఏ కోరిక వస్తే ఆ కోరికకి నెరవేరుకోవాలి. భగవాన్ చెప్పేవారు మీరందరూ దేవుని ధ్యానం చేయటం లేదు, మీ కోరికలను ధ్యానం చేసుకుంటున్నారు. ఇంకా మీరు దేవుని పట్టణం దగ్గర కూర్చొని మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు, మీ కోరికలు జ్ఞాపకం వస్తుంటారు. అంటే దేవుని కాదు మీరు ధ్యానం చేసేది, మీ కోరికల్ని ధ్యానం చేసుకుంటున్నారు. అంటే మీరు ఎటువంటి ధ్యానం చేస్తున్నారో తెలియనంత మూర్ఖుడా దేవుడు. దేవుని మోసం చేయగలవా? దేవుని మోసం చేయలేము. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు దేన్ని స్మరిస్తున్నారు, దేన్ని ధ్యానం చేస్తున్నారు తెలియనంత మూర్ఖుడా దేవుడు. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. అన్ని వాడికి సజీవంగా ఉన్నారు, నమ్మన వాడి నోట్లో దుమ్ము, నమ్మిన వాడికి సొమ్ము. అంటే ఈశ్వరుని పట్ల భక్తి విడిచిపెట్టడం, ఆయన అనుగ్రహం వల్లే మనకి జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర భక్తి శుద్ధిగా భయాలమని ఎవరు మార్చిపో. డోంట్ ఫర్గెట్ గాడ్, రిమెంబర్ గాడ్ ఆల్వేజ్, రిమెంబర్ గాడ్, రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్, మోర్ అండ్ మోర్ రిమెంబర్. రిమెంబర్ అండ్ సఫర్ నాచల జీవిస్ మోక్ష, అయినాచల స్మరణ చాలు మీకు మోక్షం వచ్చేస్తుంది. రిమెంబర్ అండ్ సఫర్ నాచల, రిమెంబర్ అండ్ సఫర్ నాచల, అయినాచల స్మరణ చాలు మీకు మోక్షం వచ్చేస్తుంది. అది కూడా యోగమే. మీరు నిరంతరం ఈశ్వరుని స్మరించటం కూడా యోగమే, దానికి మించినటువంటి యోగం లేనిది. అయితే మీకు అందరికీ ఇష్టం లేదు అని చెప్పి మనకి జ్ఞాపకం రావట్లేదు. మనకి ఇష్టం ఉంటే కష్టం ఉండదు, ఇష్టం లేదు కాబట్టి దేవుని స్మరించుకోమంటే మనకు కష్టంగా ఉంటుంది. మనకి మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు ఎక్కువ జ్ఞాపకం వస్తారు. దేవుడు అంటే ఇష్టం లేదు అంటే దాని అంటే మనకి జ్ఞాపకం రావట్లేదు. మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు ఇష్టపడాలి, ఇష్టపడితేనే కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. ఇష్టం కావాలి, ఇష్టం ఉంటే భక్తి దానంతటదో వస్తుంది, ప్రేమ దానంతటదో వస్తుంది, ఈశ్వరుని పట్ల గౌరవం దానంతటదో వస్తుంది. ముందు మీకు లైకింగ్ అనేది రావాలి, పరమేశ్వరుడి పట్ల ఇష్టం అనేది రావాలి. భగవాన్ శ్రీ రమణ మహర్షి 1896 సెప్టెంబర్ 1 ఆ తిరువన్నామలై క్షేత్రానికి వచ్చారు. ఈశ్వరుడి పట్ల ప్రేమ చూడండి. తిరువన్నామలై స్టేషన్ లో దిగిన తర్వాత అరుణాచలేశ్వరుని ఎప్పుడు దర్శనం చేసుకుందాం, ఆ స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుందామని నడిస్తే ఆలస్యం అవుతుందని పరుగున అరుణాచలం కోగిలికి వచ్చానని చెప్పాడండి. వచ్చి దగ్గర నుంచి ఆ స్వామి దగ్గర నుంచి నాకు భక్తి నేర్పు, నాకు జ్ఞానం నేర్పు, నాకు వైరాగ్యాన్ని నేర్పు, మోక్షాన్ని ప్రసాదించు, లేదా నాకు ఐశ్వర్యానికి ఏమీ అడగలేదటండి. అడిగేవాడు అక్కడ అడిగేవాడు ఉన్నప్పుడు అడగకుండా ఉండలేదు, అడిగేవాడు ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో కూడా అడగకుండా ఉండలేదు, అడిగేవాడు అక్కడ లేదు. అంటే పూర్వ స్నేహితులు ఎవరైనా అరుణాచలం వస్తే భగవాన్ అనవరటండి, మీతో ఆడుకున్న వెంకట్రామన్, మీతో తిరిగిన వెంకట్రామన్, మీతో చదువుకున్న వెంకట్రామన్ లేడు, వాడు ఇక్కడ లేడు, వాడు ఏనాడు చనిపోయాడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. అరుణాచలేశ్వరుడు దేవాలయంలోకి వచ్చాడు, తన తాను సమర్పించుకున్నాడు. ఎలాగో అప్పా, ఓ తండ్రి, నీ ఆజ్ఞ అనుసరించి నేను ఇక్కడికి వచ్చాను, నా ఎంతట నేను రాలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చానని తన్ను తాను అక్కడ నివేదన చేసుకున్నాడు. నాకు ఇది కావాలని అది కావాలని ఏం అడగలేదు, మోక్షం కూడా అడగలేదు. హైదరాబాదులో ఒకరు ప్రశ్న అడిగారు, అరుణాచలం వచ్చి ఎంతకాలం రమణ మహర్షి సాధన చేశాడని. సాధన చేసే సాధకుడుంటే సాధన చేస్తాడు, సాధకుడుంటే సాధన చేయొచ్చు, జపి ఉంటే జపం చేయొచ్చు. అక్కడ జపి లేనప్పుడు, సాధకుడు లేనప్పుడు, తనకంటే భిన్నంగా వస్తువు కనపడినప్పుడు సాధనతోటి పని. సాధన చేయటం తప్పని కాదు, సాధన చేయటానికి అక్కడ ఏముంది. అంటే రమణ స్వామి ఒక మాట చెప్పాడు, నేను అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందినది ఏమీ లేదు, నేను అరుణాచలం వచ్చిన తర్వాత కొత్తగా నేను పొందినది ఏమీ లేదు, ఆ మరణానుభవంలో ఏదైతే ఏ మహాచైతన్యం అయితే నాకు అనుభవంలో ఉందో అరుణాచలంలో కూడా అదే అనుభవం. కానీ అరుణాచలం వచ్చాక నేను కొత్తగా పొందిందేమీ లేదు. అయితే నా దేహ ప్రారంభాన్ని బట్టి అరుణాచలం వచ్చానే కానీ నేను అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందినది ఏమీ లేదు.
అందరికీ శుక్రవారం అంటే ఇష్టం లక్ష్మీ కటాక్షం. కానీ శుక్రవారం చాలా మంది మహాత్ములు తీసుకుంటారు. ఈ ప్రపంచంలో గేట్ కీపర్ ఎక్కువ పెద్ద సైంటిస్టుని, పెద్ద ఫిలాసఫర్స్ ని, పెద్ద సేజెస్ ని, ఫేమస్ డాక్టర్స్ ని చూడండి, ఎక్కువ మంది పెద్దవాళ్ళు శుక్రవారం చచ్చిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా శుక్రవారం పోయారు. వరల్డ్ ఎక్కడ మీరు వరల్డ్ గేట్స్ ని చూడండి, 190 మంది శుక్రవారం చచ్చిపోయారు. దాని రెండే నేను ఫ్రైడే ఏమంటానంటే క్యాటర్ ఫ్రైడే అంటాను. చాలా మంది లాక్కుపోయింది శుక్రవారం రోజు. భగవాన్ కూడా 1955 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 8:47 సరిగ్గా ఆ శరీరం విడిచిపెట్టాలన్నగా దానికి అరుణాచల శివ చేస్తున్నారు భక్తులు. ఆయన శరీరం
విడిచిపెట్టారు. మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సూనం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యం.
ఆరు ముఖములు కలవాడు, ఎర్రని శరీరము కలవాడు, జ్ఞానము కలవాడు, ప్రకాశించినట్టి నెమలి వాహనము కలవాడు, ఈశ్వరుని కుమారుడు, దేవతల సైన్యమునకు ప్రభు అయిన కుమారస్వామిని నేను ఎల్లప్పుడూ శరణ పొందుచున్నాను.
షడానన్నం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సూనం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే.
రమణ సద్గురు రాయనే. ఈ రమణ సద్గురు రాయనే అని రాసిన ఆయన భగవాన్ నిరూపక్ష గుహలో ఉండగా రాశారు. ఇంకా భగవాన్ చూశారు రాశారు, భగవాన్ చూశారు రాశారు, 2 నిమిషాలు రాసిన తర్వాత కాగితం అక్కడ పెట్టారు. ఎన్ని పేరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో, ఏమి తిరిగి మళ్ళీ రావాలి. తర్వాత ఏమైపోయాడో, ఈ పాట రాసిన వాడు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. తర్వాత జీవితం ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు. ఈ పాట వచ్చాడు, చూచాడు, రాశాడు, అక్కడ పెట్టాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఈ కర్త ఏమయ్యాడో తెలియదు, ఈ పాట రాసిన వాడు ఏమని తెలియదు, తర్వాత వాడు ఏమయ్యాడో తెలియటం లేదు అని భగవాన్ ఎవరన్నారు. ఆయన పొందవలసింది పొందాడు, వెళ్ళిపోయాడు. ఏం సమాధానం అండి? ఆయన పొందవలసింది పొందాడు, ఆయన పొందవలసింది ఏదో పొందాడు. అయితే మనం పీకు తింటే అంటే రోజు కూర్చుని మేమేనన్నమాట అన్నాడు ఆ పెద్ద మనిషి. అది సరే సార్, అతను పొందవలసింది ఏదో పొందాడు. ఎవరు? రమణ సద్గురు రాయని అని రాసి భగవాన్ ఏమన్నారంటే మళ్ళీ అతను కనపడలేదు, అతను జాడ తెలియలేదు, అమలా పాట రాసినవాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియలేదు అని భగవాన్ అంటే భగవాన్ అన్నారు. అతను వచ్చాడు, అతను పొందవలసింది ఏదో పొందాడు, వెళ్ళిపోయాడు అన్నారు భగవాన్. అయితే అతను పొందవలసింది ఏదో పొంది వెళ్ళిపోయాడు, రోజు కూర్చుని పీకు తింటున్నాం ఏమన్నమాట అన్నారు. భగవాన్ ఆ దృష్టి విన్నవాడు అన్నారు. అది భగవాన్ అన్న అది సరే సార్, అది సరి సరి అన్నారు. అంత మరి ఏమి హృదయంలో అతను పరివర్తన వచ్చిందో, ఇంకా ఏమి ఇన్స్పిరేషన్ వచ్చిందో, ఏం ఆస్పిరేషన్ వచ్చిందో. వచ్చాడు, భగవాన్ చూచాడు, భగవాన్ 10 మాటలు కూడా చెప్పలేదు. హృదయాంతరాలంలో ఆపరేషన్ ఎక్కడ జరిగిందో, ఎక్కడ ఆపరేట్ చేశాడో భగవాన్, ఏ లోతుల్లో ఆపరేట్ చేశాడు, ఏ లోతుల్లో ఆయన ముట్టుకున్నాడు. అందుచేత అక్కడ ఏం సంస్కరింపబడిందో, ఏ మారు హృదయం వచ్చిందో, ఏ మారు మనసు వచ్చిందో. పాట రాశాడు, అక్కడికి వచ్చాడు, నమస్కరించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత జాడలే పట్టా తిరిగి ఆయన పొందవలసిందే పొందాడు, వెళ్ళిపోయాడు అన్నారు భగవాన్. ఆ పాట ఏమయ్యాడో, మనిషి ఏమయ్యాడో తెలియదు, కానీ మనం పాడుకుంటున్నాం ఈ పాట. ఇక మనం ముఖ్యమైన చరణం పాడుకున్న బాడీ మనకు తెలియదు అనుకుని ఇంకా పాఠం ఉంది, అది చేతకాకి ఒకటి పాడుకుంటున్నాను. రమణ సద్గురు
రాయనే రమణ సద్గురు రాయనే
రా రాజ్యం అంటే లీడర్. లీడర్ దేనికి లేదు? ప్రజలకు నాయకుడు కాదు, గవర్నమెంట్కి నాయకుడు కాదు, సమాజానికి నాయకుడు కాదు, ఇంటికి నాయకుడు కాదు, ఊరికి నాయకుడు కాదు. లీడర్ దేశకర్ దేనికి నాయకుడు? జ్ఞానానికి నాయకుడు అయ్యా నువ్వు. నువ్వు దేనికి దేశకర్? నువ్వు దేశకర్రవు అయ్యా. నువ్వు రమణ సద్గురులో రాయనే అంటే లీడర్. దేనికి లీడరవు? దేనికి నాయకుడవు? ప్రజలకు నాయకుడివా? సమాజానికి నాయకువా? దేవతలకు నాయకుడివా? ఎవరికి నాయకుడు? లేదా రాక్షసులకు నాయకుడివా? ఎవరికి నాయకుడివు? నువ్వు జ్ఞానానికి నాయకు. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయనే రాయనే నువ్వు లేవు దేశకర్రవు అయ్యా. నువ్వు నాయకుడివయ్యా. మరి తర్వాత బాడీ నాకు తెలియదు ఏమి రాశాడు మరి అది ఎంత ఎన్ని అందాలు చూపించాడు అందులో. రమణాచారు 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 రాయనే రమణాచారు 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 రాయనే రమణాచారు 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 రాయనే ఇది మన మంత్రం ఇస్తే సద్గురు అయిపోవడం జ్ఞానం కలగాలి. ఆత్మదర్శనం అవ్వాలి అప్పుడు గురువు అవ్వటం అంటే వీరికి జ్ఞానం మంత్రం ఇచ్చినంత మాత్రం చేత మనం గురువు కాదు. ఒకసారి వివేకానంద స్వామి దగ్గరికి ఎవరో వచ్చారట. ఎవరో వచ్చాడు అంటే స్వామి మీరు నాకు మంత్రం ఇవ్వాలని ఆయన అన్నా స్వామి అన్నారు నేను మంత్రం ఇచ్చేస్తాను మరి నీకు నేనేమవుతాను అన్నారు. ఏమండి నీకు నేను మంత్రం ఇచ్చేస్తాను నాకేమవుతుంది నేను నీకేమవుతాను గురువు అవుతాను అయితే నేను నీకు గురువు అయిపోతాను. గురువు ఆలస్యంగా లేస్తాడు. గురువు కంటే ముందు శిష్యుడు లేవాలి. అడిగి వేడి నీళ్ళు కాసి ఉంచాలి, కాఫీ కాసి ఉంచాలి. గురువు కంటే శిష్యుడు నిలియాలి. అతను గురువు కంటే ముందు లేచి గురువుకి సేవ చేయాలి. అంటే గురువు ఆలస్యంగా లేచినా పర్వాలేదు, శిష్యుడు ముందు లేవాలి. ఇవన్నీ వివేకానంద చెప్పాడు. మరి నేను గురువుని అయిపోతున్నాను, నువ్వు శిష్యుడు అయిపోతావు, ఈ పనులను నువ్వు చేయగలవాను. అప్పుడు వాడన్నాడు వాడు చాలా తెలివైన భాషలు లా కోర్స్ ఏదో చదివాడు, లాయర్ ఒక పేటర్ కోర్స్ ఏదో చదివింటాడు వాడు. వాడన్నాడు అయితే శిష్యుడి కింద మట్టి కొండ నువ్వు గురువు కింద ఉంటా అన్నాడు. అంటే వివేకానంద నువ్వు పెండ లేవా. మీరు మీరు చెప్పింది బాగానే ఉంది. గురువు చేసి పని చెప్పారు, శిష్యుడు చేసి పని చెప్పారు. ఇదంతా చూస్తాడు గురువుగా ఉంటే మంచిది అనిపిస్తుంది. అంటే నేనే గురువుగా ఉంటాను, మీరే శిష్యుడిగా ఉండను. శిష్యుడిగా మటుకు నేను ఉండను, ఇంకేం సేవ చేయాలి. గురువుగా ఉంటే సేవ చేయించుకోవచ్చు. ఇప్పుడు గురువు శిష్యు ధర్మం కాదు. ఇందుకని గురువు గురువు అంటే ఎవడు? జ్ఞాని గురువు. అటువంటి గురువు సద్గురు అంటే వాడు, వాడి జ్ఞానం. రమణాచారు రమణాచారు రాయనే రమణాచారు 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 రాయనే ఈ సద్గురు మటుకు నీళ్లు కాసేవాడు. ఈ సద్గురు మటుకు తెల్లవారుజాము లేచి శీతాకాలంలో నీళ్లు కాసేవాడు. భగవాన్ భగవాన్ మీరు నీళ్లు కాస్తున్నారని ఎవరిని అడిగితే అప్పుడు భగవాన్ ఏమన్నారండి, ఎంతో దూరానికి రూపాయలు ఖర్చు పెట్టుకుని చూడటానికి వస్తున్నారు, వాళ్ళ దర్శనం నాకు ఇవ్వటానికి వస్తున్నారు. భగవాన్ యొక్క హ్యూమిడిటీ చూడండి. నా దర్శనం నన్ను చూడటానికి వాళ్ళు రావటం కాదు, వాళ్ళు నా కనిపి వాళ్ళ దర్శనం నాకు ఇవ్వటానికి వస్తున్నారు. ఏం డైలాగ్స్ చూడండి. వాళ్ళు దర్శనం నాకు ఇవ్వటానికి వాళ్ళే కష్టం, నేనున్న చోటే ఉన్నాను కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ దర్శనం నాకు ఇస్తున్నారు. వాళ్ళే వస్తుంది, నేను కదులుతున్నాను, నేను కదలటం లేదు. వాళ్లే రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చి చాలా దూరానికి వచ్చి నాకు దర్శనం వాళ్ళకి ఇస్తున్నారు. ఇంత కష్టపడి ప్రయాణం చేసి వాళ్ళు వస్తాంటే నాకు ఈ నీళ్లు కాగితమే బరువా. ఇంత దూరానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు దర్శనం ఇవ్వటానికి, నాకు దర్శనం ఇవ్వడానికి వాళ్ళు వస్తూ ఉంటే నేను ఈ నీళ్లు కాగితానికే నేను ఇంత బాధపడాలా, ఇంత బరువు పడాలని అని ముందే నీళ్లు కాసి వాళ్ళు అట్ట తెల్లారుజాము లేచి వచ్చిన వాళ్ళకి ఏ నీళ్ళు ఇవ్వడం కోసం శీతాకాలంలో వాడు గురు సద్గురు. దూడ పుట్టగానే ఆ దూడే దూడ ఉంటుందన్న మా ఏ విధంగా అయితే ఆవు నాకేస్తుందో నిజమైన గురువు శిష్యుల్లో ఉన్న లోపాలని పాపాలని నాకు. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయనే రమణాసద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయనే రమణ
సద్గురు రమ సద్గురు రమ సద్గురు రాయనే ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ
ఈ రమణ స్తోత్రాలు
కతురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తద్జడం కృతి మహాదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతి మహాదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్ర